అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతయే నమః. భారతదేశం పరమ పవిత్ర దేశం. ఈ భూమండలంలో అనేక దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకదాన్ని మించి మరొకటి భక్తులను అనుగ్రహిస్తున్నాయి అవి. అందుకే భారతదేశంలో ఇసుక రేణువు మొదలుకొని బ్రహ్మాండమైన ఒక పెద్ద పర్వతం వరకు అన్నీ దివ్యక్షేత్రాలే, అన్నీ పరమేశ్వరుడికి సంబంధించినవి, అన్నీ భగవంతుని యొక్క స్వరూపాలే అన్నారు. నిజానికి భగవంతుడు గుణరూప కర్మములు లేనివాడు. ఆయనకి మనలాగా గుణాలు లేవు. సప్తరజస్తమో గుణాలనే త్రిగుణాలు లేవు. ఒక ఆకారం లేదు. సర్వము వ్యాపించి ఉన్న సర్వాంతర్యామి ఆయన. ఆయన భక్తులను అనుగ్రహించడం కోసం శ్రీ మహావిష్ణువుగా, పరమేశ్వరుడిగా, బ్రహ్మగా ఇలా అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు ఆయన. ఆయనే అమ్మ, ఆయనే విష్ణు, ఆయనే శివుడు. అందుకే వేదం సబ్రహ్మ సశివస్స హరిశేంద్ర సోక్షర పరమస్వరాట్ అంటున్నది. ఆయనే బ్రహ్మ, ఆయనే ఇంద్రుడు, ఆయనే తనకి తాను ప్రభువు, ఆయనే విష్ణువు, ఆయనే సమస్తం. అటువంటి పరమాత్ముడు ఈ భూమండలంలో ఉన్న ప్రజల్ని రక్షించడం కోసం అనేక క్షేత్రములు ఏర్పాటు చేశాడు. వాటిల్లో కొన్ని స్వయంభూక్షేత్రాలు, అంటే తమయంత తాము వెలసినటువంటి క్షేత్రాలు. మరికొన్ని మానవులు ప్రతిష్ఠించిన క్షేత్రాలు, మరికొన్ని దేవతలు ప్రతిష్ఠించినవి. ఇలా అనేక క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి క్షేత్రాల్లో మహానంది అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. ఒకప్పుడు పార్వతీదేవి అడిగింది, భూలోకంలో మానవులు తరచుగా మహానంది మహానంది అని పిలుస్తున్నారు, ఈ మహానంది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది, ఎక్కడ ఉన్నది, దీని మహిమేమిటి అని పార్వతి స్వయముగా ఈశ్వరుణ్ణి అడిగింది. ఎందులో అడిగింది? శ్రీశైల ఖండము అనేటటువంటి అద్భుత గ్రంథంలో అడిగింది. బహుశా భక్తులందరికీ తెలిసే ఉంటుంది, స్కాంద పురాణంలో శ్రీశైలఖండం కూడా ఒక భాగం. ఈ శ్రీశైలఖండం చాలా కాలం పాటు ఎవరికీ కనపడకుండా లుప్తమైపోయింది. అదృష్టవశాత్తు మళ్ళీ శ్రీశైల దేవస్థానం వారు అత్యద్భుతమైన ఈ శ్రీశైలఖండాన్ని వెలికితీసి ఎంతోమంది పండితుల్ని పరిష్కారానికి నియమించి ముద్రణ చేశారు. శ్రీ కెఎస్ రామారావు గారు ఈవోగా ఉన్నప్పుడు ఈ పుస్తకం బయటకు వచ్చింది. అప్పుడు మేము కూడా అందులో పాలు పంచుకున్నాం కాబట్టి మేము అదృష్టవంతులు అయ్యాం. అందులో ఉత్తర భాగంలో వరుసగా 41వ అధ్యాయం నుంచి ఈ మహానంది క్షేత్రానికి సంబంధించిన అద్భుతమైన విశేషాలు ఉంటాయన్నమాట. ఒకరోజున పార్వతీదేవి మహానంది క్షేత్రం గురించి వివరించండి, ఎక్కడ చూసినా ఈ మధ్యన ప్రజలంతా మహానంది చాలా గొప్ప క్షేత్రం, భూలోకంలో అదొక కైలాసం, అక్కడ గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, అటువంటి క్షేత్రానికి వెళ్ళినంత మాత్రం చేతే జీవులు తరిస్తారు అని చెబుతున్నారు, ఆ క్షేత్ర మహిమ నాకు చెప్పండి అని పార్వతి అడిగింది. నిజానికి పార్వతికి తెలియని ఉంటుందా, శివుడిలో సగభాగం పార్వతి అంటే. పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు. శివుడికి తెలియకుండా పార్వతి ఏ పని చెయ్యదు, పార్వతికి తెలియకుండా శివుడు ఏ పని చేయడు. శివుడి మనస్సు పార్వతి దగ్గర, పార్వతి మనస్సు శివుడి దగ్గర ఉంటుంది. అయినా పార్వతి ఎందుకు అడిగింది? మనబోటి మానవులకి మహానంది క్షేత్ర మహిమ వైభవం తెలుస్తుంది అనే ఉద్దేశంతో అడిగింది. ఆనాడు పార్వతి అలా ప్రశ్నించకపోతే శివుడు చెప్పడు, చెప్పకపోతే మనకి కథ తెలియదు. అప్పుడు స్వయముగా ఈశ్వరుడు చెప్పాడు, యదైవం యత్ ఏవం ఇందీవర నేత్రి, యదేవం ఇందీవర నేత్రి సంగ్రహాన్మయ మహాతీర్థముదీరితం పురా, తదేవతే సంప్రతి వర్ణయేన్ పునః మహామహానంద్యభిధానముత్కటం. పార్వతి, నీవు లోకశ్రేయస్సు కోసం అనేక తీర్థయాత్రల గురించి చెప్పావు. ఆ తీర్థయాత్ర విశేషాలన్నీ నేను నీకు వివరించాను. ఇప్పుడు నీ కోసం నీవు అడిగవు గనక మహానంది తీర్థం గురించి చెబుతున్నాను. మహామహానంద్య విధానముత్కటం అన్నటువంటి శివుడు, ఇది మామూలు నది కదట, మహామహానంది అని పిలువబడే తీర్థం. ఈ తీర్థం చాలా గొప్పది. ఈ తీర్థాన్ని ఒక్కసారి దర్శిస్తే భూమండలంలో ఉన్న సకల తీర్థయాత్రలు దర్శనం చేయటం వల్ల వచ్చే ఫలితం లభిస్తుంది. భూమండలం ఎంత పెద్దది, ఇందులో ఎన్ని తీర్థాలు ఉన్నాయి, ఇన్ని తీర్థాలన్నీ ఎవడన్నా చూడగలడా, చూడాలంటే వాడికి రెక్కలు ఉండాలి, రెక్కలున్నా కూడా చూడలేకపోవచ్చు. ఏ గరుత్మంతుడు ఆంజనేయుడు ఆ స్థాయి వాడు తప్ప ఒక మాదిరి వాడెవడు ఈ భూమండలంలో ఉన్న సకల తీర్థయాత్రలు చూడలేడు. కానీ ఒక్క మహానంది క్షేత్రం చూస్తేట వారికి ఇన్ని తీర్థయాత్రలు చూసినటువంటి ఫలితం, అక్కడ దేవతలని పూజించిన ఫలితం వస్తుందిట. ముక్తి వధూ నికేతనం అన్నాడు ఆయన. మోక్షకాంతకి ఈ మహానంది నిలయం, అనగా మోక్షం అక్కడే ఉంటుంది. మహానందిలో మోక్షం ఉంది అనగా మహానంది క్షేత్రంలోకి అడుగుపెట్టి అక్కడ చెయ్యవలసిన రీతిలో దైవ దర్శనము చేసుకున్న వారికి తప్పక ముక్తి లభిస్తుంది. మహానుభావులైన యోగులు, మునులు, తపస్సులు వీరంతా ఈ నంది తీర్థానికి వెళ్ళి మహాతపస్సు చేశారు. ఇప్పుడు కలియుగం కాబట్టి మార్పులు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఈ నంది తీర్థం ఎటువంటిదో చెప్పారండి. పరస్పరం సత్వ కులైరుపాశ్రితం, సమస్త ప్రాణులు విరోధమును విడిచిపెట్టి శత్రుత్వం విడిచిపెట్టి కలిసి ఉండేవిట. సింహం, ఆవు, పులి, జింక, కుందేలు, తోడేలు, నక్క, మేక, పాము, ముంగిస, నెమళ్ళు ఇవన్నీ కలిసిమెలిసి తిరిగేవిట. ఆ ప్రాంతం పగటిపూట ఎలా వెలుగుతుందో రాత్రిపూట కూడా అంత బాగా వెలిగేది. ఆ ప్రాంతం అంతా మణికాంతులతో ధగ ధగ వెలుగుతూ ఉండేది ఆ రోజుల్లో. ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో ఎప్పుడు చూసినా పంటలు నిరంతరం పండుతూ ఉండేవి. అరటి చెట్లు ఉండేవిట, మద్ది చెట్లు ఉండేవిట. ఇక్కడ ఏమి రాసేశారండి, ఏ వేపు చూసినా మహావృక్షాలు ఉన్నాయన్నారు అక్కడ. దివ్య తరుశ్రీయోన్నతం, అవన్నీ దివ్య వృక్షాలు. మహానందిలో ఉన్న వృక్షములు పైకి చెట్లు, కానీ అవన్నీ దేవతలు. దేవతలే ఆ చెట్ల రూపంలో ఉండి అక్కడ ఈశ్వరుణ్ణి పూజించారు. కదంబ నింబార్జున కేతకీ ద్రుమైహి తమాల తాళీవన నారికేలైహి అశోక నాగాహ్వయలోధ్ర పాటలైహి సబంధనైశ్చంపక బిల్వ కింసుకైహి అన్నారు పరమేశ్వరులు వారు స్వయముగా. రాసింది వ్యాసుడైనా, చెప్పిందంతా శివుడే. అక్కడ కడిమి చెట్లు ఉండేవి, నిమ్మ చెట్లు ఉండేవి, పెద్ద పెద్ద తెల్ల మద్ది చెట్లు, నల్ల మద్ది చెట్లు ఉండేవి. అరటి చెట్లు అయితే చెప్పే అక్కర్లేదు. తమాల వృక్షములు, చీకటి చెట్లు ఉండేవి. చెంపక వృక్షాలు అంటే సంపంగులు ఉండేవి. కొబ్బరి చెట్లు ఉండేవి. అశోక వృక్షాలు ఉండేవి. పోగ వృక్షాలు ఉండేవి. పున్నాగ వృక్షాలు ఉండేవి. పెద్ద పెద్ద పొడుగ్గా ఆకాశం అంత ఎత్తు పెరిగిన తాడి చెట్లు కూడా ఉండేవి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కొండలన్నీ కేకారణ్యాలే. ఆ రోజుల్లో ఎక్కువగా మారేడు చెట్లు ఉండేవిట. ఇంక ఇది కాకుండా నేరేడు చెట్లు, పెద్ద పెద్ద గజనిమ్మ వృక్షాలు ఇవన్నీ ఉండేవి. కుంద వృక్షాలు, మొల్లలు ఉండేవి, మందారాలు ఉండేవి. ఇటువంటి అపూర్వమైన వృక్షములతో నిండిన దివ్యస్థలం, అత్యంత పవిత్రమైన స్థలం భూమండలంలో మహానంది. మహానంది క్షేత్రం శివుడికి ఒక మారు రూపం. శివుడే ఆ రూపంలో వచ్చి ఆ క్షేత్ర రూపంలో వెలిశాడు. పార్వతీదేవి ఆ క్షేత్రం చుట్టూతో ఉండేటటువంటి వృక్షముల రూపంలో ఉంది. అందుకే మహానంది క్షేత్రం అంటే శివుడని, ఆ నంది క్షేత్రంలో ఉండే వృక్షములన్నీ పార్వతీ స్వరూపాలని భావించి అక్కడికి వెళ్ళిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరాభ్యాన్న మహాని వారిద్దరికీ భక్తితో నమస్కరిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మహానుభావులు ఎంతోమంది ఆ రోజుల్లో తపస్సు చేశారు. ఇక ఆ క్షేత్రం కలియుగాంతం వరకు భూలోకంలో ఉంటుంది. సాధారణంగా కొన్ని క్షేత్రాలే యుగాంతం వరకు ఉంటాయి, కొన్ని క్షేత్రాలు మధ్యలో పెట్టి మధ్యలో వెళ్ళిపోతాయి. కాశీ, శ్రీశైలం, మహానంది ఇలాంటి దివ్యక్షేత్రాలు ఉన్నాయట. ఇవి ఎప్పుడో కృతయుగంలో ఆరంభమై కలియుగాంతం వరకు ఉంటాయి. ఈ మహానంది క్షేత్రం శ్రీశైల క్షేత్రమునకు ఇంచుమించుగా ఒక 60-50 మైళ్ళు దూరంలో ఉంటుంది అని ఈశ్వరుడు చెప్పాడు. అప్పుడు మళ్ళీ పార్వతి అంది, నాథ క్షేత్రం చాలా గొప్పదన్నారు, మన ఇద్దరం అక్కడ ఉన్నామన్నారు, అసలు ఈ నంది మండలం ఎలా ఏర్పడింది అని మళ్ళీ అడిగిందనమాట. యస్త్వర్థేందు శిరోభూష భాషసే నంది మండలం తదహం శ్రోతుమిచ్ఛామి యతః అభూత్ నంది సంజితం. మీరు ఇందాక మహానంది మండలం లేక మహానంది తీర్థం లేక నంది మండలం అని ఆ క్షేత్రాన్ని పిలుస్తారు అన్నారు కదా, ఆ పేరు ఎలా వచ్చింది? అసలు భూలోకంలో నంది మండలం అనే పేరు రావడానికి ఎవడో ఒకడు కారకుడు అయి ఉండాలి. ఎవడా కారకుడు? మీరు చెప్పిన ఆ నంది ఎవరు? ఎవరు కొడుకు? అతని తండ్రి ఎవరు? ఏ కారణం చేత ఇతన్ని పుత్రుడిగా కన్నాడు? అతడు మహాత్ముడు ఎలా అయ్యాడు? ఈ నంది పుట్టు పూర్వోత్తరాలు తెలిస్తే, అతని తపశ్చర్య ఏమిటో తెలిస్తే అప్పుడు నంది తీర్థం గురించి మాకు తెలుస్తుంది. ఒక క్షేత్రం నిర్మించిన వాడి గురించి తెలుసుకోవాలి. ఒక గుడి కట్టించినప్పుడు ఆ గుడి ఎవడు కట్టించాడో ఏమిటో అతన్ని తెలుసుకుని అతన్ని పూజించిన తర్వాత గుళ్ళోకి వెళ్ళాలని శాస్త్రం చెబుతున్నది. అందుకే చంద్రశేఖర, నాకు ఆ నంది పుట్టు పూర్వోత్తరాలు, అతని తండ్రి గొప్పతనాలు, అతడు ఈ క్షేత్రమును ఎలా నిర్మించాడు, ఈ విశేషాలు చెప్పమన్నది. అప్పుడు శివుడు సంతోషించి లోకశ్రేయస్సు కోసం ఇలా అన్నాడు, చాలా మంచి ప్రశ్న వేశావు. పూర్వం శిలాదుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన ఈ నందికి తండ్రి అన్నమాట. ఏనాశీన్ మండలేశ్వరః, ఈ నంది మండలేశ్వరుడు శిలాదుడు అంటే నందీశ్వరుడు యొక్క తండ్రి, అతని కుమారుడే నంది. ఆ నంది పేరు మీదుగా ఈ క్షేత్రం మహానంది క్షేత్రం అయ్యింది. తండ్రి గొప్పవాడైతేనే అవతారమూర్తి అయిన కుమారుడు వస్తాడు. కాబట్టి పిల్లలు బాగుండాలంటే ముందు తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రుల్లో దివ్యశక్తి ఉంటే, తపశ్శక్తి ఉంటే, నిరంతరం భగవన్నామస్మరణం చేసేవాళ్ళు అయ్యి ఉంటే అటువంటి వాళ్ళకి పుట్టే సంతానం కూడా ఉత్తములవుతారు. సహజంగా లక్షణములు పెద్దల నుంచి వస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో హెరిడిటరీ అంటారే, ఆ హెరిడిటరీ అంటే ఏమిటి? వంశపారంపర్యంగా వచ్చే లక్షణం అన్నమాట అది. శరీరంలో రోగాలు, జ్ఞానం ఇవన్నీ కూడా కొంత వంశపారంపర్యంగా వస్తాయి. వంశపారంపర్యానికి సంబంధం లేకుండా కూడా కొంతమంది మహానుభావులు జన్మిస్తారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడికి, అంతరాక్షసుడికి ప్రహ్లాదుడు లాంటి విష్ణు భక్తుడు పుట్టాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఏ పనైనా చేస్తే పిల్లలు దాన్ని అనుకరిస్తారు. ఇంట్లో వాళ్ళ దగ్గర తపశ్శక్తి ఉంటే పిల్లలకు కూడా ఆ తపశ్శక్తి వస్తుంది. అటువంటి తపశ్శక్తి కలిగిన శిలాదుడు అని పేరు కలిగిన ఒక ముని కృతయుగంలో ఉండేవాడు. పురా కృతయుగే దేవి విధూమయవ పావకః, పావకః అంటే అగ్నిహోత్రుడు, విధూమః అంటే పొగలేని, ధగధగ వెలిగే నిప్పు దగ్గర పొగ ఉండదు. పొగొచ్చింది అంటే నిప్పు సరిగ్గా వెలగట్లేదు. పచ్చి కట్టెలు వెలిగిస్తే పొగ ఎక్కువ ఉంటుంది. అదే బాగా ఎండిపోయిన కట్టెల్ని వెలిగిస్తే, అందున బాగా నెయ్యి పోస్తే బొగ్గును వండుతుంది, రవ్వంత పొగ రాదు. పొగలేని నిప్పు ప్రపంచాన్ని చటుకుని కాల్చగలుగుతుంది. అది మంచి నిప్పు అంటారు అన్నమాట. పొగలేని నిప్పు ఎప్పుడూ గొప్పది. పొగలేని నిప్పులాగా తపశ్శక్తితో వెలిగిపోయి ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనకి శిలాదహ అని పేరు. సంస్కృతంలో అద అనేది తినడానికి వాడతారు, అద భక్షణే. అందుకే మానుషాదహ అంటే మనుష్యులను తినేవాడు రాక్షసుడు అని అర్థం. అలాగే మృగాదహ అంటే మృగములను తినేవాడు, ఫలాదహ అంటే ఫలములను తినేవాడు, శిలాదహ శిలలను తినేవాడు. అంటే బండరాళ్ళను కూడా ఆయన మింగితే ఒక అడుపులో కడితే జీర్ణమైపోయేవిట, ఆయన తపస్సు చేస్తే రాళ్ళు కూడా ఆయన కూర్చున్న చోట కరిగిపోయేవిట, అంత గొప్పవాడు. ఆహారం తినకుండా అవసరమైతే రాయి తిని కూడా జీర్ణించుకునేంత శక్తి కలిగిన వాడు కనుక ఆయన్ని శిలాదుడు అన్నారు. గుర్తుపెట్టుకోండి, అసలు రాయి మనలాంటి వాళ్ళని పొరపాటుని తింటే ఏమవుతుంది? బియ్యంలో రాళ్ళు వస్తే మింగితేనే కడుపుకి ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఆ రాళ్ళు పటాపటా నవిలితే పళ్ళు ఊడిపోతాయి, అవి కడుపులోకి వెడితే కడుపును గొడగొడలాడిస్తాయి. గట్టిగా మట్టి తింటే పడదు మనకి. ఆయన శిల తిన్నా కూడా కడుపులోకి వెళ్ళి అరిగిపోయేదట. దాన్ని బట్టి ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో ఆలోచిద్దాం. కృతయుగంలో అటువంటి ఆ మహానుభావుడు చాలా కాలం పాటు హిమాలయ పర్వతం వంటి అనేక పర్వతాల్లో తపస్సు చేశాడు. కొంతకాలం పోయిన తర్వాత ఆయనకు ఒక కోరిక కలిగింది. వివాహం కూడా చేసుకున్నా చేసుకోకపోయినా, పెళ్ళయినా అవ్వకపోయినా, ప్రతి జీవికి ఒక శిష్యుడు ఉండాలి, ఒక వారసుడు ఉండాలి. శిష్యుల వల్ల, పుత్రుల వల్ల ధర్మం అభివృద్ధి అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి. మనం ఒక గురువుగారు చాలా గొప్పవాడండి, చదువుకున్నాడండి, అతని విద్య జగత్ ప్రసిద్ధికి ఎక్కాలంటే ఏం చేయాలి? అతను ఒక గొప్ప శిష్యుడు తయారవ్వాలి. ఆ శిష్యుడు ఇంకో శిష్యుడు తయారు చేయాలి. అప్పుడు ఈ వేదములు, ఈ పురాణములు, ఇతిహాసములు, ఈ విద్యలన్నీ ప్రచారం అవుతాయి. అలాగే ఒక తండ్రి గొప్పవాడైతే అతనికి కుమారుడు అంటూ ఉంటే, అతనికి పిల్లలు అంటూ ఉంటే, వాళ్ళు అతని యొక్క గొప్పతనాన్ని, అతని విద్యల్ని, ఆ వంశంలో ఉండే దివ్య లక్షణాలన్నింటినీ వ్యాపింపచేస్తారు. అందువల్ల ఎప్పుడూ కూడా ఒక వారసుడు ఉండాలనుకున్నాడు ఆయన. ఆయనకి వివాహం మీద కోరిక లేదు, కానీ వారసుడు కావాలి అని ఒక కోరిక ఉన్నది. అన్నిటికీ మించి అతడు పరమశాంతస్వరూపుడు. పిడుగులు పడినా చలించడు, సత్యమే పలుకుతాడు, ప్రతి ప్రాణిని ప్రేమిస్తాడు ఆయన. జితేంద్రియుడు ఆయన, నిగృహీత ఇంద్రియ, ఇంద్రియములను అదుపులో పెట్టినవాడు ఆయన. వేద వేదాంత రహస్యాలు ఎరిగినవాడు, అరిషడ్వర్గాన్ని జయించినవాడు. అందుకని ఆయన ఏం చేశాడు, నా వంటి ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు, నన్ను మించినవాడు, ఒక మహాత్ముడు కొడుకుగా పుడితే బావుండు అనుకుని తపస్సు మొదలుపెట్టాడు. అద్భుతమైన తపస్సు చేశాడు. ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళి తపస్సు చేశాడు. అవి ఆ శ్రీశైలం, ఆ రోజుల్లో అవన్నీ కూడా శ్రీశైలారణ్యాలని పిలవబడేవన్నమాట. శ్రీశైలము నుంచి అహోబలం వరకు ఉన్న ప్రాంతమంతా ఎటువంటి అడవి అండి ఆ రోజుల్లో? అవి కృష్ణ శిలారణ్యములని పిలువబడేవి. అంటే నల్లని రాళ్లతో కూడిన అడవులు అనమాట. అదే నల్ల మల అయింది. మల అంటే కొండ, నల్లమల అంటే అది అనమాట. నల్లని రాళ్లతో కూడినటువంటి ప్రాంతం. ఇవాళ తెలుగులో నల్లమల అంటున్నాం, కృష్ణ శిలారణ్యాలు అనేవారు ఆ రోజుల్లో. ఆ ప్రాంతాల్లో ఆయన ఒక ప్రశాంత స్థలంలో కూర్చుని ఇంద్రియాలను అదుపులో పెట్టి ఈ రెండు చేతుల్లో ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి ఇలా పెట్టుకుని నాభి దగ్గర చేర్చి కళ్ళు మూసుకుని భూమధ్యంలో శివుణ్ణి దర్శనం చేసుకుంటూ ఓం నమశివాయ అని కఠోర తపస్సు చేశాడు. ఇది చాలా కష్టం. ఎందుకని కళ్ళు మూసుకుంటే ఎక్కడెక్కడ ఆలోచనలు మనిషికి వస్తాయి ఆ సమయంలో. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా ఉన్నవాళ్ళు కనపడతారు, కళ్ళు మూస్తే రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఆయన కళ్ళు మూసుకుంటే ఈ కంటి బొమ్మల మధ్యలో, కనుబొమ్మల మధ్యలో భూమధ్యంలో శివుడి యొక్క లింగం దర్శనమిచ్చేది. పానవట్టం అమ్మవారిగా, పైన లింగం రూపంలో శివుడిగా శివపార్వతులిద్దరూ భూమధ్యంలో దర్శనమిచ్చేవారు. ఆయన ఓం నమ శివాయ అనే పంచాక్షరీ జపం చేస్తూనే ఉన్నాడు, కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఆ కనుబొమ్మల మధ్యలో మాత్రం పార్వతీ పరమేశ్వరులు నిరంతరం దర్శనమిచ్చారు ఆయనకి. అంతటి సాధకుడు ఆయన. మహాతపస్సుటి ఏమి తపస్సు చేశాడండి, దాని గురించి శ్రీశైలఖండంలో వర్ణించారు. సత్యమైన ఆయన శరీరం మీద నుంచి అగ్నిజ్వాలలు పైకి లేచిపోయాయిట. శిరస్సు మీద నుంచి పొగలేని నిప్పు పైకి వచ్చింది. అంతటి తపస్సు అనే ఒక అగ్ని శిరస్సు నుంచి వస్తూ ఉండగా ఏమాత్రం చెలించకుండా తపస్సు చేశాడు. లోపల లోపల ప్రతిదినము తపస్సు చేసే ముందు శివుణ్ణి ధ్యానం చేసేవట. స్ఫుట స్ఫటిక సంకాశం ప్రణత క్లేశన ఆసనం ప్రసన్న హసితాంకూర సుధా సందోహ వర్షిణం వ్యాఘ్ర చర్మధరం చారుపణిభూషణ భూషితం భక్తవత్సలమర్ధేందు పావకే క్షణమీశ్వరం. ప్రభు, నీవు తెల్లని స్ఫటికం వంటి ఆకారం కలిగిన వాడివి. శివుడు తెల్లగా ఉంటాడు, అది కూడా శుద్ధ స్ఫటికం వలె ఉంటాడు ఆయన. ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఆ నమస్కారం చేసిన వాళ్ళ కష్టములన్నీ తొలగిస్తాడు. క్లేశము అంటే కష్టాలు, బాధలు. క్లేశనాశకుడు అంటే వీటిని నాశనం చేసేవాడు, కష్టాలను తొలగించేవాడు. ఎవరి కష్టాలు? ప్రణత క్లేశనాశనం అన్నారు. నమస్కరించిన వారి కష్టములు తక్షణం తొలగించేవాడు ఆ పరమాత్మ. అటువంటి నీకు నమస్కారం. ఎప్పుడూ చిరునవ్వుతో దయావర్షాన్ని కురిపిస్తూ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటావు. వ్యాఘ్రచర్మం ధరించిన నీకు, సర్పాలు మెడలో ధరించిన నీకు, చంద్రమౌళిని అనే ఖ్యాతి పొందిన, చంద్రుణ్ణి మౌళి ఎందు ధరించే చంద్రమౌళి అనే ఖ్యాతి పొందిన నీకు నమస్కారం. త్రినేత్ర నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించు అంటూ యోగీంద్రుడై శిలాదుడు పరమ తపస్సు చేశాడు. ఆ తపస్సుకి క్రమంగా అతని చుట్టూత అగ్నిహోత్రాలు వచ్చాయి. అతనేమో పంచాగ్నులు పెట్టుకున్నాడు, ఆ పంచాగ్నుల్లోంచి వేరే అగ్ని కూడా తపోగ్ని పుట్టింది. ఈ అగ్నుల్లో భస్మ అయిపోతారు ఇంకోటి ఎవడనైతే. కానీ చుట్టూత పంచాగ్నుడు ప్రజ్వరిల్లుతున్నా, తపస్సు వల్ల అతని శరీరం నుంచి అగ్ని పుట్టినా ఏమాత్రం చలించకుండా మహాతపస్సు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నేను అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమయ్యాను అని స్వయంగా శివుడు చెప్పాడు. ఆ తపస్సుకు ఆశ్చర్యపోయి, నాయన శిలాద, ఇటువంటి తపస్సు ఎంత పూర్వం నా కోసం ఎవరూ చేసి చూపించలేదు, మరొకరు ఎవరూ చేయలేరు. ఓ మునీశ్వర, నీ తపస్సుకి పరవశుడినై లొంగి నా అంతటి నేను నీకు ప్రత్యక్షమయ్యాను. ఎదురుగుండా నీకు దర్శనమిస్తున్నాను, కోరుకో అనగానే శిలాదుడు కళ్ళు విప్పి చూశాడు. ఎదురుగుండా తెల్లని వాడైన శివుడు కనపడ్డాడు. ఆ సమయంలో ఆయన 10 చేతులు ధరించాడు, 5 ముఖాలు ధరించాడు, మూడు కళ్ళు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప జటాజోటాలు ధరించాడు, అనేక ఆభరణాలు వాటితో పాటు సర్పాభరణాలు ఉన్నాయి, భస్మం ఒళ్ళంతా పూసుకుని ఉన్నాడు ఆయన. సకల సౌందర్య రాశి అమ్మవారితో సహితంగా ప్రత్యక్షమయ్యాడు. పార్వతి, ఆనాడు నీవు చూసావు అతన్ని, మనిద్దరం అతనికి దర్శనమిచ్చాం. అప్పుడు శిలాదుడు భక్తితో రెండు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు. నమస్తేస్తు మహాదేవ, నమస్తే భక్తవత్సల, నమస్తే పార్వతీనాథ, నమస్తే జగదీశ్వర. మహాదేవ, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. భక్తులను సొంత కొడుకుల్లో చూసుకునే భక్త వాత్సల్యం కలిగిన నీకు నమస్కారం. పార్వతీ వల్లభ జగదీశ్వర నీకు నమస్కారం అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు శివుడు. భక్తులంటే ఆయనకి ఇష్టం, భక్తులు అడిగితే తనను తానే ఇచ్చుకుంటాడు ఆయన. అందుకే ఏం కావాలో కోరుకోమంటే వెంటనే పాదాల మీద పడి, ప్రభు ఇంత పూర్వం నాకు కోరికలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నిన్ను చూచాక కోరికలు పోయాయి, నాకు ఏమీ వద్దు, నీ అనుగ్రహం చాలు అన్నాడు. ఇంకేం వద్దు, నీ పాదాలను సేవించే భాగ్యం ప్రసాదించు. వరం దేహి వరం దేహి వరం మే దేహి శంకర కింకరాయ భవత్పాద సేవినే సోమసాంప్రతం అన్నాడు ఆయన. అది భక్తుల కోరికంటే. ప్రారంభంలో సంతానం కావాలనే కోరికతో తపస్సు చేసినా ప్రస్తుతం శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నాకు వరం దేహి వరం దేహి వరం దేహి అని మూడుసార్లు అన్నాడు. నాకు మూడుసార్లు వరమి వరం 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 అని అడుగుతున్నాను. ఏమిటి మూడుసార్లు వరం అడగడం? నీకు సేవకుడినై నీ సేవ చేసే భాగ్యమే ప్రసాదించు, నాకు నీ సేవ తప్ప మరొక వరం అక్కర్లేదన్నాడు ఆయన. ముమ్మారు అడుగుతున్నాను, మూడుసార్లు అడుగుతున్నాను వరాలిమ్మని. ఏమిటా వరం? కేవలం నీ ఎదురుగుండా ఉండడం, నీకు సేవ చెయ్యడం తప్ప నాకు మరేమీ వద్దు అనగానే ఆయన చిరునవ్వుతో కాళ్ల మీద పడిన మునిని రెండు చేతులు పట్టుకుని పైకి లేపి, లేదు నాయన, నా దర్శనం పొందినటువంటి వాడు తప్పక ఏదో ఒక వరం కోరుకోవాలి. నీవు కోరినట్టు నువ్వు ఎలాగో నాకు శంకర కింకరుడివై నా దగ్గర ఉంటావు, నీకు వరం ఇస్తున్నాను. సందేహం లేకుండా నువ్వు మూడుసార్లు కింకరుణ్ణవ్వాలని వరం కోరావు కనుక అది ఇస్తాను. ఇంత పూర్వం తపస్సు ఆరంభించేటప్పుడు నువ్వు మనస్సులో ఒక కోరిక పెట్టుకు తపస్సు చేసావు, ఆ కోరిక తీరకపోతే నా దగ్గరికి రాలేవు, కాబట్టి నా దర్శనం వ్యర్థం కాకూడదు గనక నీ మనస్సులో ఉన్న మొదట్లో తపస్సు చేయడానికి ముందు నువ్వు కోరుకున్న కోరిక ఏమిటో బయట పెడితే ఆ కోరిక తీరుస్తాను. అడగందే అమ్మైనా పెట్టదు, అందువల్ల నేను పెట్టకూడదు ఆ కోరికను, నేను బయట పెట్టకూడదు. నీ కోరిక ఏమిటో చెప్పాను కానీ అన్నీ ఎరిగిన వాడివి, నేను తపస్సు ఎందుకు ప్రారంభించానో నీకు తెలుసు, నాకు ఒక వారసుడు కావాలి, అతడు నా పేరుని నిలబెట్టాలి, ఈ ప్రపంచానికి అతడు ఒక మహానుభావుడు అవ్వాలి, ఈ ప్రపంచాన్ని రక్షించే ఒక తీర్థం అతని వల్ల తయారవ్వాలి, అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు. శిలాదుడు చాలా మంచి వరం కోరుకున్నాడు. యది మే త్వం ప్రసన్నోసి
మహాదేవదయానిధే దేయా సంతాన సిద్ధిర్మే సమృద్ధోత్సవదాయిని.
మహాదేవ, నీవు దయాస్వరూపుడివి, దయానిధివి, నా మీద నీకు వాత్సల్యం కలిగింది, ప్రసన్నుడు అయ్యావు, వరం ఇవ్వాలనుకుంటున్నావు, కాబట్టి నేను కోరుకుంటున్నాను నాకు సంతానం కలగాలి, ఆ సంతానం నీ భక్తుడయి ఉండాలి, అతడు ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపే కుమారుడయి ఉండాలి అనగా, తథాస్తు, నీకు అద్భుతమైన కుమారుడు పుడతాడు. నువ్వు తపస్సు చేసేటప్పుడు శివుడితో సమానుడైన కొడుకు కావాలి అని మనసులో కోరుకుని తపస్సు చేసావు. శివుడితో సమానుడు శివుడు తప్ప మరెవడో ఉండడు, కాబట్టి నేనే నా అంశతో నీకు పుత్రుడై పుడతాను, ఆ పుత్రుడు జగత్ప్రసిద్ధి పొందుతాడు, అతడి వల్ల భూమండలంలో ఎంతోమంది ముక్తి పొందుతారు, పైగా ఆ కొడుకు మే పార్శ్వేస్థానాత్రదశ పూజిత, నాకు ఎప్పుడూ దగ్గరగా ఉంటాడు, దేవతలు ముందు ఆయనకి పూజ చేసి తర్వాత నాకు పూజ చేస్తారు. దేవతలైనా ముందుగా నీ కుమారుని పూజించాకే నన్ను పూజిస్తారు, అతని అనుజ్ఞ లేనిదే నా దర్శనానికి ఎవరూ రాలేరు, అతడు దుష్ట శిక్షకుడవుతాడు, శిష్ట రక్షకుడవుతాడు. నీ కుమారుడు కూడా నీలాగే మంచి గుణములు కలిగిన వాడు అవుతాడు. అతడికి నంది అని పేరు వస్తుంది. ఎప్పుడూ ఆనందం పొందుతాడు. నందము అంటే ఆనందము అన్నా నందము అన్నా సంతోషం. శరీరము మనస్సు నిరంతరం సంతోషంతో ఉండుట. అందువల్ల తాను నందమును పొందుతాడు గనక, పరమాత్మకి సంబంధించిన అనుభూతి పొందుతాడు గనక అతడు నంది అని ప్రసిద్ధికెక్కుతాడు. తాపసానాం అయం బ్రహ్మన్ నంది నామాతవాచరం. అతడు మునులలో శ్రేష్ఠుడు అవుతాడు. నంది అనే పేరుతో జగత్ప్రసిద్ధికెక్కుతాడు. అనగానే చాలా సంతోషపడిపోయాడు శిలాదుడు. అక్కడి నుంచి శివుడు అదృశ్యమైపోయాక తన పర్ణశాలకి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిన కథ మళ్ళీ దేవి అడిగింది, ఏమండి ఈ కథ చాలా ఆశ్చర్యము ఆనందము కలిగిస్తున్నది. శిలాదుడికి శివుడు వరమిచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కథ ఏమిటో చెప్పండి అనగా, అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్పాడు, శిలాదుడు తన పర్ణశాలకు వెళ్ళాక రోజు మనస్సులో నన్నే ధ్యానించేవాడు. అతనికి చాలా కాలం తర్వాత అయోనిజుడైన ఒక పుత్రుడు పుట్టాడు. దివ్య తేజస్సుతో ఉన్నటువంటి కుమారుడు అతనికి లభించాడు. అందుకే ఈ పురాణంలో ఎక్కడా కూడా శిలాదుడు భార్య వల్ల సంతానం పొందినట్టుగా చెప్పరు. ఏది శ్రీశైలఖండంలో కొన్ని ఎడల శిలాదుడు భార్య వల్ల సంతానం పొందినట్టు చెప్పారే, కల్పభేదాలట. ఒక్కొక్క కల్పంలో నందీశ్వరుడు ఒక్కొక్క రకంగా పుట్టాడండి. మొదటి కల్పంలో మాత్రం అయోనిజుడయ్యే పుట్టాడు. శిలాధమునికి మహాద్భుతమైనటువంటి కుమారుడు ఒకడు తనయంత తానుగా శివానుగ్రహంతో లభించాడు. అనగా పర్ణశాల దగ్గర ఒకనాడు శివుడి యొక్క కంసుతో ఓ తెల్లని బాలుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే శివుడు తనంత తానే అతనికి పుత్రుడై వచ్చాడు. శిలాదుడు తన కుమారుడికి నంది అని శివుడు చెప్పినట్టే పేరు పెట్టాడు. ఉపనయన సంస్కారాదులు జరిపించాడు. గురువుల దగ్గరికి వెళ్ళి వేద విద్యలు అభ్యసించాడు. శిలాదముని కూడా స్వయంగా తన కుమారుడికి పాఠం చెప్పుకున్నాడు. తండ్రి గొప్పవాడైతే కొడుక్కి పాఠం చెప్పుకోవడానికి బయటకు వెళ్ళక్కర్లేదుగా. శిలాదుడు సమస్త వేదములు చదివినవాడు, అనేక శాస్త్రములు ఎరిగినవాడు అవడం వల్ల, ఆయన అదృష్టం వల్ల బంగారం లాంటి కుమారుడికి తానే స్వయంగా పాఠం చెప్పుకున్నాడు. తండ్రిని గురువులను చాలా భక్తి శ్రద్ధలతో సేవించి విద్యలు నేర్చుకుని మెప్పించాడు. మహాత్ములను మీరు చూడండి, ఎక్కడైనా గురువుల్ని భక్తితో సేవిస్తారు, గురువులని ఆనంద పెడతారు, అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదైనా చెప్పి చేసే అధికారం ఉన్న ధర్మ మార్గం తప్పకుండా నడుపుతారట. అందుకే వాళ్ళు గురువులు అన్నారు. ఏవం సముదితస్తేన సశ్రుతేన మునిసప్తమ అఖండా మత్స్యబుద్ధిమాన్ ప్రమోదం గృహమేధిన. ఈ నంది తన వినయగుణాలతో సేవలతో గురువుల్ని మెప్పించాడు, వేదవేత్త అయ్యాడు, తండ్రికి చాలా ఆనందం కలిగించాడు. తండ్రికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? కుమారుడు మంచివాడైతే, సద్బుద్ధి కలిగితే, జగత్ప్రసిద్ధికి ఎక్కితే, బాగా చదువుకుంటే, ఆ చదువుకున్న విద్యని సద్వినియోగం చేస్తే తండ్రి ఆనందం పొందుతాడు. అందువల్లే తండ్రి చాలా ఆనందం పొందాడు. తర్వాత కుమారుడితోటి, నాయన చిత్తశుద్ధి లేని శివపూజ దండగ, శివుణ్ణి గుర్తించలేనటువంటి వాడు పుట్టినా పుట్టనట్టే, కాబట్టి నువ్వు మనస్సుని పవిత్రంగా ఉంచుకుని చిత్తశుద్ధి కలిగిన వాడివై శివుడి కోసం తపస్సు చెయ్యి. ఈశ్వరుడి కోసం కఠోర తపస్సు చేయడం వల్లే ఈశ్వర కటాక్షంతో నువ్వు నాకు కొడుగ్గా పుట్టావు. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ శివుణ్ణి మెప్పించు, పూజించు. ఆయన అనుగ్రహం కలిగితే జగత్తులో నీవు ప్రసిద్ధుడి అవుతావు, నీవు తరిస్తావు, 10 మందిని తరింపచేస్తావు. స్వయం తీర్త్వా పరాన్స్తారయతి అని వేదం చెబుతున్నది. ముందు తాను తరించాలి, అప్పుడు ఇతరులను తరింపజేయాలి. తనకే రాకపోతే పక్కవాడికి ఏం చేస్తాడు? మన దగ్గర ఏదైనా ఉంటే ధనం, దాన్ని ఇతరులకు దానం చేయగలుగుతాం. మనమే దారిద్ర్యంలో ఉంటే ఇతరులకు ఏం చేయలేం కనుక మనం ఆధ్యాత్మిక సంపద అనే దాన్ని పొంది ఇతరులకి పంచాలని ఆయన అనగానే నంది తండ్రికి నమస్కరించి శ్రీశైలానికి వెళ్ళాడు. శ్రీగిరి సమీప వనాలకి, అంటే ఇప్పుడు ఇవాళ మనం మహానంది అని పిలుస్తున్న స్థలమంతా ఆ రోజుల్లో శ్రీశైల అరణ్యాల్లో భాగం అన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళాట. అగమన్ మయి సక్తాత్మా శ్రీగిర్యుగ్రతపోవనం. శ్రీగిరికి ఇంచుమించుగా 50-60 మైళ్ళ దూరంలో ఉన్న తపోవనాలకు వెళ్ళి ప్రశాంతమైన ప్రాంతంలో కూర్చుని మహాతపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసే ప్రాంతములకు వెనకవైపు కొండలున్నాయట. ఆ కొండలు ఆయనకి నీడనిస్తూ ఉండేవి. ఆ ప్రాంతమంతా కేకారణ్యం, దట్టమైన అడవి. ఆ అడవిలో కూర్చుని శరీరంలో ఏమాత్రం కాలుష్యం లేకుండా చూసుకుంటూ, మానసిక కాలుష్యం లేకుండా చూసుకుంటూ తపస్సు చేశాడు. శరీరము శుచిగా ఉండాలి తపస్సు చేసేవాడికి. రోజు స్నానం చేసి పవిత్రంగా ఉండాలి, శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మానసిక కాలుష్యం అసలు ఉండకూడదు, అనగా మనసులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉండకూడదు. ఇవేమీ లేకుండా పరమ పవిత్రుడై బాహ్య అభ్యంతర శుచి అయి అతడు తపస్సు చేశాడు. ఆ రోజుల్లో ఒక పెద్ద పులి చచ్చిపోయి ఉంటే దాని చర్మాన్ని ఒలిచి ఆసనంగా వేసుకున్నాడు. వ్యాఘ్ర చర్మం మీద కూర్చున్నాడు ఆయన. ఎప్పుడు జంతు హింస చేసి వాటి చర్మాల మీద కూర్చోకూడదట. తమయంత తాము చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మాలను ఆసనాలుగా వేసుకుని వాటి మీద తపస్సు చేస్తే తపస్సిద్ధి కలుగుతుంది. అందుకే ఋషులు, మహానుభావులు కనుక హింస చేయలేదు ఎప్పుడు కూడా. ఈ పులులు, జింకలు ఇటువంటివి తమంత తాము చచ్చిపోతే వాటి చర్మాల మీద కూర్చుని అప్పుడు తపస్సు చేసేవారు. కేవలం చర్మముల కోసం, ఆహారం కోసం వాళ్ళు ఏ జంతువుల్ని చంపలేదన్నమాట. ఆయన కూడా అలాగే ఒక పులి చర్మం మీద కూర్చుని కఠోర తపస్సు చేశాడు. అభీష్ట సిద్ధి పొందేదాకా తపస్సు చెయ్యాలనే మహానుభావుడైన. దివ్య వర్ష సహస్రంచ, వేల సంవత్సరాలు, దివ్య సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేశాడు. ఒక్కొక్కప్పుడు పంచాగ్రుల మధ్యలో ఉండేవాడు, ఒక్కొక్కప్పుడు చలికాలంలో మంచి మంచులో కూర్చుని తపస్సు చేశాడు. ఆ తర్వాత అలా మహాతపస్సు చెయ్యగా ఆయనకి అబ్బే ఒక్క శరీరంతో తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం కాడేమో అనిపించిందిట. అందుకని తన శరీరాన్ని మూడు కింద విభజించుకున్నాడు. తపస్సు చేయటం వల్ల శక్తులు వస్తాయి, ఆ శక్తితో శరీరాన్ని ఎన్ని రూపాల్లో కావాలంటే అన్ని రూపాల్లోకి తీసుకెడతారు. ఏకహ అనేకహ అహం అస్మి అనుకునేవారు తపస్సులు, అనగా నేనొక్కనే కానీ ఎక్కువ మందిని అవ్వాలి. ఏకోనేకోహం అస్మి అంటే అదనమాట, ఏకహ అనేకహ అహం అస్మి. అది ఎన్నిసార్లు పలిగితే అన్ని రూపాలు వస్తాయట. నందీశ్వరుడు ఏకోనేకోహం అస్మి, ఏకోనేకోహం అస్మి, ఏకోనేకోహం అస్మి అని మూడు సార్లు అనుకోగానే ఆయన శరీరం మూడు రూపాల్లోకి వచ్చింది. ముగ్గురు సేమ్ అలాగే ఉంటారన్నమాట, అదే నందులు. మొదట ఆయన్ని శ్వేతనంది అని పిలిచారు. రెండో ఆయన మహానంది. ఇక మూడో ఆయన నందీతి త్రివిధోభవ. వరుసగా శ్వేతనంది, మహానంది, నంది అని మూడు రూపముల్లోకి మారాడు ఆయన. మళ్ళీ ఈ మూడే ఒక్కొక్కటి మూడయ్యాయి, అందుకే మొత్తం వెరసి మూడు మూడు తొమ్మిది నవనందులు అయ్యాయి. తర్వాత ముందు మూడు నందులుగా మారిపోయాడు ఆయన. శ్వేతనంది, మహానంది, నందీతి త్రివిధోభవ. ఈ విధంగా మూడు రూపాలు ధరించి మహాతపస్సు చేశాడు. శివుడికి ఆశ్చర్యం కలిగింది, వీడు మూడు రూపాలు ధరించి మూడు కళ్ళు కలిగిన నన్ను, త్రిమూర్త్యాత్మకుండైన నన్ను మెప్పించాడు, మహాతపస్సు చేశాడని ఆనందపడిపోయి పార్వతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ కథ పార్వతికి చెబుతున్నాడు శివుడు, చెబుతూ మన ఇద్దరం కలిసే వెళ్ళాం దగ్గరికి అక్కడికి అని చెప్పాడు. మనిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం, వరమిచ్చాం, అన్నీ నీకు తెలుసు, అయినా ఆ కథ మళ్ళీ నా ద్వారా మరొకసారి వింటున్నావు అని చెప్పడానికే పార్వతీ సమేతముగా అక్కడికి వెళ్ళాను అని మళ్ళీ చెప్పాడనమాట. తస్యాహం తపస ప్రీతో పూర్వం పార్వతి సత్వవాన్ అని చెప్పాడు. ఈ ఇద్దరు అక్కడికి వెళ్ళి, నందీశ్వర చాలా సంతోషం, నీవు మూడు రూపములు ధరించి శ్వేతనంది, మహానంది, నంది అనే రూపాలతో నా కోసం తపస్సు చేసావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. శివుణ్ణి చూసిన ఆనందం తట్టుకోలేక, నీ కోసం తపస్సు చేస్తూ ఉంటే అలాగే తపస్సు చేయాలనిపిస్తోంది తప్ప తపస్సు ఆపి ఇంకెక్కడికి రావాలనిపించటం లేదు, నీకు నా మీద ప్రేమ కలిగితే భూయో వర్ష సహస్రాణి కర్తుమిచ్చామ్యహం తపః, ఇంకో 1000 ఏళ్ళు తపస్సు చేసే భాగ్యం ప్రసాదించన్నట. నువ్వు నాకు ఎలాగో దర్శనమిచ్చావు, హాయిగా కైలాసానికి వచ్చేస్తాను, ముక్తి పొందుతాను అనలేదాని, ఇంకొక 1000 ఏళ్ళు నీ నామస్మరణం చేస్తూ నీ కోసం తపస్సు చేసుకునే భాగ్యం ప్రసాదించవా అన్నాడు. అయితే అలాగే ఇస్తాను, కానీ నువ్వు ఒక్కొక్క తీర్థం చొప్పున ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఎన్నుకో, నువ్వు ఎక్కడికెడితే అక్కడ ఆ ప్రాంతం నీ పేరు మీదుగా తీర్థంగా ప్రసిద్ధికెక్కుతుంది, ప్రతి తీర్థంలో 1000 ఏళ్ళు తపస్సు చెయ్యి అన్నట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి. నువ్వు ఇక్కడ తపస్సు చేసావు, ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కల మరికొన్ని ప్రాంతాలు కూడా ఎంచుకో, ప్రతి ప్రాంతంలో 1000 ఏళ్ళు తపస్సు చెయ్యి. నువ్వు తపస్సు చేసిన ఆ ప్రాంతములన్నీ నీ పేరు మీదుగానే ప్రసిద్ధికెక్కుతాయి. తథైవాస్తు తవ బ్రహ్మన్ యాదృశస్తే మనోరథః భూయో వర్షసహస్రాణి తీర్థే తీర్థే మహాతపాః తపఃకురుష్వ భద్రంతే మనసా యద్యదిచ్ఛసి తాని తాన్యపి తీర్థాని త్వన్నామాని భవంత్యపి. నువ్వు ప్రతి తీర్థంలో 1000 ఏళ్ళు చొప్పున తపస్సు చెయ్యి, ఆ క్షేత్రాలన్నీ నీ పేరు మీదుగా నంది తీర్థాలు అవుతాయి అన్నట. వెంటనే నంది ముందు ఓ ప్రాంతంలో నిలబడి శ్వేతనంది అనే పేరుతో 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాడు, మహానంది అనే 2వ రూపంతో అక్కడికి వెళ్ళి ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేశాట. నిపీడ్య ఏక అంగిరిణ అంటే ఒక కాలు నేల మీద పెట్టి 2వ కాలు దాని మోకాల మీదకి చేర్చి ఒంటికాలు మీద నిలబడి చేతులు పైకి తపస్సు చేశాడు. నంది అనే పేరుతో మరో చోటికి వెళ్ళి తపస్సు చేశాడు. ఇలా 9 రూపములతో 9 ప్రాంతములలో ఆయన మహాతపస్సు చేశాడు. ఆ 9 ప్రాంతాల్లోనూ ఆయన తపస్సు చేయటం వల్ల ఆ 9 కలిసి నవనందులుగా పిలువబడ్డాయి. అవి అనమాట నవనందులు అంటే. ఇలా 9 ప్రాంతాల్లో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి నేనే ఆశ్చర్యపోయాను. అతడు ప్రతిదినము ఉదయం పూట లేచి స్నానం చేయడానికి సిద్ధపడ్డాడు. తీరా ఆ రోజుల్లో అక్కడ పెద్దగా జలం లేదు. అప్పుడు, స్వామి షోడశోపచారాలు చేయాలనుకుంటున్నాను నేను నీకు. షోడశోపచారాలు అంటే మాటల స్నానం, సంధ్యావందనం చెయ్యాలి ముందు నేను, అనంతరం ఆచమనం చెయ్యాలి, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి, నీకు అభిషేకం చెయ్యాలి, ఇక్కడేమో పవిత్ర గంగాజలం కనబడడం లేదు, నా కోసం గంగాజలాన్ని ప్రసాదించవానగా, అయితే ఓ పని చేస్తున్నాను, నీ పూర్వ శరీరాన్ని మీ నాన్నగారి శరీరాన్ని కలిపి ఇక్కడ ఒక కొండ కింద ఏర్పాటు చేస్తాను, ఆ కొండల్లో నుంచి అదృశ్య రూపంలో నా జటాజూటంలో ఉన్న గంగ ఆకాశ గంగ ప్రవహిస్తుంది, కలియుగాంతం వరకు ఆ గంగ అలా వస్తూనే ఉంటుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో ఎవరు ఊహించలేరు, దానికోసం ఎంతోమంది ప్రయత్నించి ఏమో ఇదో విచిత్రం అనుకుంటారు, కానీ అది నా ఆకాశగంగా జలం, ఆ జలం ఎప్పుడు అలా సన్నని ధారగా వస్తూనే ఉంటుంది, ఆ జలం వచ్చినంతకాలం ఈ భూమండలంలో సంపూర్ణంగా కలిపురుషుడు ప్రవేశించడు, ఒకవేళ ఆ జలం ఆగిందా కలిపురుషుడు అడుగు పెడతాడు, వెంటనే ఈ కలియుగం అంతం అయిపోతుంది, కలియుగాంతం వరకు ఆ జలధార మాత్రం ఆగదు సుమ, అది నిరంతరం వస్తూనే ఉంటుంది, ఆ జలధార నీ పేరు మీదుగా ప్రసిద్ధికెక్కుతుంది, నందితీర్థం అని ప్రసిద్ధికెక్కుతుంది, ఆ కుండంలో జలంలో నువ్వు స్నానం చెయ్యి, ఆ నీరు నిర్మలంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, అమృతం వంటి నీరై ఉంటుంది, దాంతో స్నానం చేసి అవి ఆచమనంగా చేసుకుని వాటితోటే నాకు షోడశోపచారాలు సమర్పించు, నన్ను లింగరూపంలో అభిషేకించు, నీకు ఈ వరం ఇస్తున్నానన్నాడు. ఆయన ఆనందపడ్డాడు. వెంటనే నిజంగానే ఆ కొండల్లోంచి జలధార రావడం మొదలుపెట్టింది. ఆ ధారే ఇప్పుడు మహానంది తీర్థంలో మనకు కనపడుతుంది, ఆలయం లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది, కింద ఆ నంది యొక్క శిలలో నుంచి బయటకు వస్తుంది, ఆ రాళ్లలో నుంచి సన్నని ధార అలా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, పైకి మనం ఏదో పాతాళ గంగ వస్తుంది, కొండల్లోంచి వస్తుంది, జలపాతం అనుకుంటాం, అది శివుడి జటాజోట గంగ, అందుకే ఆ గంగాధార ఎప్పుడూ ఆగదు, అభంగ మంగళ తరంగ గంగ అది. ఆ గంగలో స్నానం చేసిన వాడు ఎంత పుణ్యాత్ముడవుతాడో ఈ నందిక్షేత్ర మహిమలో పదే పదే చెప్పాడు శివుడే. మహానంది అంత గొప్ప క్షేత్రం అన్నమాట. అక్కడ నందీశ్వరుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని, ఇవాళ మనం శివలింగం మహానందీశ్వరుడు అని పిలుస్తున్న శివలింగంలో అక్కడ మొదట్లో నంది ప్రతిష్ఠించిన లింగం ఉండేది, ఆ తర్వాత ఆ లింగం ఇప్పుడున్న రూపాంతరం చెందిందనమాట. మొట్టమొదట స్వయముగా ఈ నందీశ్వరుడే మహానందీశ్వరుడే అక్కడ లింగ ప్రతిష్ట చేసి రోజు షోడశోపచారాలతో పూజించాడండి. ఈ శ్రీశైల మల్లికార్జున పూజా విధానము ఉత్తర భాగంలో శ్రీశైలఖండంలో మహానంది క్షేత్ర మహిమ గురించి చెబుతూ ఆయన అనుదినము కూడా సింహాసనమిచ్చాడు, ఓ పద్మం రచించాడు, అర్ధనారీశ్వరుని మనసులో ధ్యానం చేశాడు, సంకల్పం చెప్పుకున్నాడు, చెప్పుకుని ప్రతిదినము ఆసనమిచ్చాట, పాద్యమిచ్చాడు, అర్ఘ్యమిచ్చాడు, ఆచమనమిచ్చాడు, పంచామృత స్నానం చేయించాడు. ఆ సంకల్పం కూడా శ్రీశైలఖండంలో చెప్పారు, స్నానం పంచామృతై దివ్యై తత్తన్మంత్రాభిమంత్రితై మయా సమర్పితై భక్త్యా శ్రీ గిరీశ విధీయతాం నేను నీకు పరమభక్తితో మంత్రములతో అభిమంత్రించిన పంచామృతాలు సమర్పిస్తున్నానని సమర్పించాడు. ఈ విధంగా ఆయన్ని పూజించి అష్టోత్తర శతనామాలతో కూడా పూజించి భక్తి శ్రద్ధలతో అనుదినము ఆయన్ని మెప్పించాడు. ఆ మహాతపస్సుకి శివుడు సంతోషపడిపోయాడు. సంతోషపడి తెల్లని శరీరంతో దర్శనమిచ్చాడు. ఈశ్వరుడు ఇప్పుడు శ్వేతవర్ణంలో ఉంటాడు, తెల్లని కాంతితో దర్శనమిచ్చాడు. వెంటనే నందీశ్వరుడు పాదాలకి నమస్కరించాడు. నమస్కరించి ఎంత భక్తితో స్తోత్రం చేశాడండి. అసలు మహానంది వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఈ శ్రీశైలఖండంలో పంచచత్వారింశోధ్యాయంలో అంటే 45వ అధ్యాయంలో ఉన్న 45వ అధ్యాయంలోని 6-7 శ్లోకాలు తప్పక చదవాలన్నమాట. జయదేవ జగద్వంద్య జయశంభో శుభప్రద జయశంకర సర్వేశ జయ సర్వసురోత్తమ జయ జాతదయాలోక జయలోకహితేరత జయలోకేశ్వరస్తుత్య జయలోకైకనాయక జయయోగి మనోమృగ్య జయ సన్మృగ్య భృత్కర జయదేవ చతుర్యోగ జయ వేద విదాశ్రయ. ఇలా అద్భుతమైన స్తోత్రం చేశాడు ఆయన. దేవ, జగత్తంతా నీకు నమస్కరిస్తుంది, నీకెప్పుడు శుభం కలుగ్గాక, జయము కలుగ్గాక, అందరికీ శుభాలు ప్రసాదించే పరమేశ్వర శంకర సర్వేశ్వర నీకు జయం. శివుడికి జయం ఏమిటి అంటే, శివుడికి జయం కోరుకుంటే మనకి జయం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మహాత్ములకి మనం జయం కోరుకోవాలి. మమ్మల్ని దయతో చూసే నీకు నమస్కారం. లోకహితం చేకూర్చటంలో నిన్ను మించినవాడు లేడు. లోకేశ్వరులు కూడా నిన్ను నిరంతరం స్తుతిస్తారు. లోకనాయక, నీకు జయం. యోగులు తమ హృదయ పద్మములలో నిన్ను దర్శనం చేసుకుంటారు. వేదాలు నిరంతరం నిన్నే స్తుతిస్తూ ఉంటాయి. అందుకే సత్పదార్థంగా భావించేటటువంటి వేదాలు చెప్పే మార్గంలోనే నువ్వు దర్శనమిస్తావు. నీకు సేవ చేస్తే చాలు, వారిని అందరినీ అనుగ్రహిస్తావు, నీకు జయము కలుగుగాక. వేద విధుల చేత ఆశ్రయింపబడే నీకు జయం అని పరిపరి విధాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి పూజించగా, అప్పుడు ఈశ్వరుడు నీకేం కావాలో కోరిక కోరుకో ఇస్తానన్నాడు. అప్పుడు శివుడు, నాకేం కావాలి? నువ్వు ప్రసన్నుడు అయ్యావు, నీవు నాకు దర్శనమిచ్చావు, ఇక నా కోరికలన్నీ తీరినట్టే. ఎంతో పూర్వం కోరికలు ఉన్నాయి, నిన్ను చూచాక కోరికలు లేవు. నాకు అసలు ఏమి కోరుకోవాలో కూడా తెలియడం లేదు. యథాయోగ్యం తథాకరు, నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించన్నాడు. అప్పుడు ఆయన సంతోషపడి నందిని రెండు చేతుల్లోకి తీసుకుని శివుడు తన లోకానికి పట్టుకుపోయి అతనికి అపూర్వమైనటువంటి ఒక రూపం ఇచ్చాడు. గొప్ప తెల్లని ఎద్దు రూపం ఇచ్చాడు. అదే ఇవాళ మనం నందీశ్వరుడు అని పిలుస్తున్న రూపం. ఈ రూపముతో ఇక మీదట నువ్వు నాకు వాహనం అవుతావు, నేను నీ మీదే ఎక్కెక్కడైనా తిరుగుతూ ఉంటాను. ఇక నువ్వు తపస్సు చేసావు కదా, ఘోర తపస్సు, ఆ ప్రాంతం శాశ్వతంగా భూమండలంలో నీ పేరు మీదుగా ప్రసిద్ధికెక్కుతుంది. తదా ప్రభృత్యసౌ నందీ మత్సమీపేహి వర్తతే తత్తీర్థం విదితం నామ్న నందిమండలముచ్యతే. పార్వతి, ఆ రోజు నుంచి నందీశ్వరుడు నా ఎదురుగుండానే ఉంటున్నాడని నీకు తెలుసు. అతని పేరు మీదుగా ఈ భూమండలంలోని దివ్యక్షేత్రం నందిమండలంగా, నందితీర్థంగా, మహానందిగా పిలువబడింది. అక్కడ మొదట్లో బ్రహ్మాది దేవతలు నందీశ్వరుడి కోసం నా కోసం ఒక ఆలయం నిర్మించారు. నంది ఆలయం, నంది ఆలయం అని పిలువబడేది అది. ఆ నంది ఆలయంలో చివరకు పోయి నంద్యాల అయిపోయింది వారికి. అది నిజానికి ఆ ప్రాంతం నంది ఆలయం. నంది ఆలయం, నంది ఆలయం, నంది ఆలయంలో ఎం పోయి నంద్యాల మిగిలిందనమాట. మన నోట్లో పడితే చక్కగా అందంగా తయారైంది. అయితేనే మొత్తం మీద అదే శబ్దం కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు చెబుతున్నాను విను, ఎవడైనా ఆ తీర్థం చేరి నాకు ఈ కోరిక ఉంది ఇది తీరాలి అని మనస్ఫూర్తిగా నాకు నమస్కరించి ఆ కోరిక కోరితే ఆ కోరిక తీరుతుందన్నాడు, సందేహం లేదు. తత్తీర్థం ప్రవిశేద్యస్తు మనస యద్యదిచ్చతి తత్ర తత్ర సమాప్నోతి సంశయో నాత్ర పార్వతి. పార్వతి, మనస్సులో కోరికలున్నవాళ్ళు నమ్మి, ఆ నందిక్షేత్రాన్ని నమ్మి అక్కడికి అడుగు పెడితే వాడి కోరిక తప్పక తీరుతుంది. కేవలం కోరికలు తీరడం ఏమిటి? అసలు నందిక్షేత్రం ఎంత గొప్పదో ఇప్పుడు శివుడు చెప్పాడు. సర్వస్థానాని సర్వాణి తీర్థశ్యాస్య నగాత్మజే అత్ర వ్రతభృతాం దేవీ ఫలాన్యపి తథైవచ. ఈ భూమండలంలో ఎన్ని రకాలైన స్వర్గస్థానాలు ఉన్నాయో ఆ స్వర్గస్థానాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే అనేక స్వర్గాలు ఈ భూమండలంలోనే కాక పైలోకాల్లో కూడా ఉన్నాయి. ఆ స్వర్గాలన్నీ నందిలోనే ఉన్నాయట. మహానంది క్షేత్రం అనేక స్వర్గములకు నిలయము, అనేక సుఖములకు నిలయము. సర్వాణి తీర్థస్య అస్య, ఒక తీర్థం కాదు ఈ భూమండలంలో. గయా, ప్రయాగ, కాశీ వంటి తీర్థ స్థలాలు, గంగా, యమున వంటి నదులు, ఇలాంటి ఎన్నో నదులు ఉన్నాయి. ఈ నదులు తీర్థములు అన్నీ మహానందిలో ఉన్నాయి. మహానంది దగ్గర ఉన్న ఆ మడుగులో స్నానం చేస్తే, ఆ కుండంలో స్నానం చేస్తే భూమండలంలోనే కాక స్వర్గంలో పాతాళంలో ఉన్న సకల నదీ నదములలో ఏకకాలములో స్నానము చేసిన మహాఫలితం లభిస్తుంది. ఇక్కడ వ్రతనిష్టతో ఉన్నవాళ్ళు, ఇక్కడ వ్రతాలు ఆచరించేవారు సకల తపస్సులు చేసిన ఫలితం పొందుతారు. అన్ని తీర్థాల ఫలం లభిస్తుంది. సిద్ధులు, చారణులు, యక్షులు అందరూ ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఈ తీర్థాలన్నీ ఈ తీర్థంలో ఉన్నాయట మహానందిలో. సర్వ దేవతాలోకాలలో ఉండే దేవతలు, ఋషులు వారందరూ కూడా ఇష్టపడే తీర్థం నంది తీర్థం అన్నాడండి ఆయన. సర్వేషామపి దేవానాంతత్ర నివాసినాం లీనేషు సర్వలోకేషు నాస్త్యత్ర ప్రళయం ప్రియే. స్వర్గలోకంలో కొందరు, పాతాళలోకంలో కొందరు, కైలాసంలో కొందరు, బ్రహ్మలోకంలో కొందరు, వైకుంఠంలో కొందరు చొప్పున మహానుభావులైన తపస్సులు, ఋషులు ఉన్నారు. వారు కూడా ఈ మహానంది తీర్థంలోకి వచ్చి అక్కడే ఉంటూ ఉంటారు తరచుగా. వారంతా ఇష్టపడే దివ్య తీర్థం నంది తీర్థం. నాస్త్యత్ర ప్రళయం ప్రియే, ఇక్కడికి ప్రళయము రాదు. ప్రపంచం ప్రళయకాలంలో నాశనమైపోయినప్పుడు ఇది అందులో కలిసిపోకుండా ఈ కాస్త తీర్థం మాత్రం, కాశీ ఎలా అయితే శివశూలం మీద ఉంటుందో అలాగే శివుడు తన శూలాగ్రం మీద నిలబెడతాడు. అందుకే ఇక్కడ కూడా ప్రళయం లేదు. ప్రళయంలో నాశనం కాని దివ్యస్థలం ఈ మహానంది కూడా. సప్త సాగరాలతో కూడిన భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల వచ్చే పుణ్యం, సమస్త పర్వతాల మీద ఉన్న దేవతలందరినీ దర్శనం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం, వాటి మళ్ళీ జాగ్రత్తగా వినండి, సప్త సముద్రములతో కూడిన భూమండలము చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, సమస్త పర్వతముల మీద ఉన్న దేవతలని దర్శనం చేసుకోవడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఇంకా ఈ భూమండలంలో ఉన్న అనేకములైన నదీ నదములలో స్నానములు చేసి దానములు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, అదంతా నంది తీర్థంలో అక్కడున్న కొండములో ఒక్కసారి స్నానం చేస్తే పొందవచ్చును. కాబట్టి ఆ స్నానం ఎంత గొప్పదో ఆలోచించండి. జీవుడు ఒక్కసారి నంది తీర్థంలో స్నానం ఆచరిస్తే ఇక పునర్జన్మ పొందడు, వికారాలు పొందడు. సర్వదేవతలు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుద్గణాలు వారంతా ఈ నంది తీర్థాన్ని ఆశ్రయిస్తున్నారు. భూలోకవాసులు, స్వర్గవాసులు కూడా ఈ క్షేత్రానికి తరచుగా వస్తూ ఉంటారు. నందిమండల మహాత్మ్యం ఇంతది అనగా అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఈ శ్వేతనంది, మహానంది, నంది అన్నారు కదా, అందులో మహానందికే ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అడిగింది మళ్ళీని. అప్పుడు ఆయన అన్నాడు, మహానంది, నంది, శ్వేతనంది అనే మూడు రూపాలతోటి నందీశ్వరుడు మూడు చోట్ల తపస్సు చేశాడు. అందులో శ్వేతనంది అనేది ప్రస్తుతం వినాయక నందిలో కలిసిపోయింది. అందువల్లే దాని అస్తిత్వం వినాయక నందిలో ఉంటుంది. అక్కడ వినాయక నందీశ్వరుడు అని ఉంటాడు. నంది అనేది వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడున్న నవనందులలో మహానంది మాత్రానికే ఎక్కువ శక్తి రావడానికి గల కారణం మహానంది క్షేత్రంలో శివుడు తన జటాజోట గంగను నింపడమే. నా లోకానికి నందీశ్వరుడు వచ్చేయడం వల్ల నందేమో నా లోకంలో ఉండిపోయాడు, శ్వేతనందేమో గణపతి నంది అయిపోయాడు, కామరూపుడే అంతటా తిరుగుతున్నాడు. ఒక్క మహానంది మాత్రమే అక్కడ ఎందుకు ఉందంటే మహానంది దగ్గర నా జటాజోట గంగను పెట్టాను. శివ జటాజోట గంగ ఉన్న ప్రాంతానికి ఉన్న విలువ ఇంక దేనికి ఉండదు. అందువల్లే ఈ మూడు నందుల్లో కూడా మహానంది మాత్రమే జగత్ప్రసిద్ధికి ఎక్కింది. అక్కడ శివరాత్రులు, సంక్రాంతులు, మాస శివరాత్రులు, కార్తీక మాసం, సోమవారాలలో అర్చన చేస్తే చాలా మంచిది. శైవ ఆగమంతో అక్కడ అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ శైవాగమ అర్చనలు అంటే నాకు చాలా ఇష్టం. శివభక్తులందరూ శైవులని పిలువబడతారు. అలాంటి శైవులు నా స్వరూపులు, నాకు వాళ్ళకి పెద్దగా తేడా ఉండదు. అని ఎంతో ప్రేమతో చెప్పాడు ఆయన. అంటే శ్వేతనంది, మహానంది, నంది మూడు ఉన్నా ఒక నంది ఏమో కైలాసానికి వెళ్ళిపోయట నంది రూపంలో, శ్వేతనంది వినాయక నందిలో కలిసిపోయట, ఒక్క మహానంది మాత్రమే అక్కడ మహాప్రసిద్ధ క్షేత్రంగా ఉండిపోయింది. ఈ మహానందిలో మేము త్రిమూర్తులు ఉంటాం, త్రిమాతలు ఉంటారు, నా మూడు కళ్ళల్లో ఉన్న దివ్యశక్తి అందులోనే ఉంటుంది, సకల తీర్థములు అందులో ఉంటాయి, సకల నదులు అక్కడే ఉంటాయి, అందుకే అది అన్నిటికంటే గొప్ప క్షేత్రం అయిపోయింది. ఇంకా శిలాదుడు ఏమయ్యాడో చెబుతా విను. ఉత్తముడైన కొడుకు పుట్టడం వల్ల శిలాదుడు నా కోసం మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు నేను శిలాదుడికి ప్రత్యక్షమై, నాయన నువ్వు అడిగినట్టుగా కొడుకు ఇచ్చాను, ఆ కొడుకు ఎలాగో మహానంది అనే ఒక తీర్థంగా మారాడు, ఇంకా నీకేం కోరిక ఉందంటే నాకు గాణాపత్యం ప్రసాదించు, నీకు చాలా ప్రమథ గణాలు ఉన్నాయి. ఎలాగో విఘ్నేశ్వరుడు విఘ్నగణాలకు అధిపతి అయ్యాడు, కుమారుడు కొన్ని దేవగణాలకి కుమారుడు అధిపతి అయ్యాడు, నాకు నీ దగ్గర ఉండే శివగణాలకి అధిపతిగా ఉంటూ నీకు సేవ చేయాలని ఉంది అనగా, అప్పుడు ఆయన తప్పనిసరిగా అలాగే ఇస్తున్నాను, ఏవమేవాస్తు భద్రంతే గాణపత్యం యదీప్సితం, ముని నీవు కోరుకున్నట్టే తొందరలో నువ్వు నా లోకానికి వస్తావు, గాణాపత్యం లభిస్తుంది, ప్రమథ గణాలలో కొన్ని గణములు నిన్ను సేవిస్తాయి, వారికి నాయకుడు అవుతావు, ఈ నాయకుడిగా నన్ను సేవించిన పుణ్యం వల్ల భవిష్యతి తవ బ్రహ్మన్ మదనుగ్రహత సుభాత్, నీవు నా అనుగ్రహంతో పరమపూజ్యుడు అవుతావు, బ్రహ్మజ్ఞానం పొందుతావు. ఈ విధంగా శిలాదుడికి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి శిలాదుడు కూడా కైలాసానికి వచ్చి ప్రమథ గణాల్లో కొన్ని గణాలకి అధిపతి అవుతున్నాడు. పార్వతి, ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు, ఈ క్షేత్ర మహిమ చాలా గొప్పది. నేనే నంది రూపంలో వచ్చాను, ఆ నంది పేరు మీదుగా మహానంది అనే క్షేత్రం ఏర్పాటు చేశాను, ఈ క్షేత్రంలో నా శివ జటాచోట గంగని కూడా ఉంచాను, ఈ క్షేత్రం దేవతలకి కూడా పనికొచ్చేటటువంటి క్షేత్రంగా ఏర్పాటు చేశాను అని ఇక్కడి నుంచి శివుడు చెప్పాడండి ఈ క్షేత్ర మహిమ. అసలు ఆ శ్లోకాలు చదువుతుంటే శరీరం గగురుపాటు గురవుతుందన్నమాట. నంది మండలంలో ఒక్కసారి వ్రతం చేస్తే, ఏదైనా ఒక వ్రతం, శివవ్రతం కానీ ఏ వ్రతమైనా సరే అక్కడ ఆచరిస్తే వాడి పాపాలన్నీ పోతాయి, సిద్ధి పొందుతాడు. మహాపాపములు చేసి మహారోగములతో పీడింపబడుతున్నవాడు నంది తీర్థానికి వచ్చి మూడు రాత్రులు అక్కడ నివసించి అందులో స్నానం చేస్తే ఆ రోగాలు పోయి పాపములు పోయి సంపూర్ణ జ్ఞాని అవుతాడు. మహాపాతక సంయుక్తో యుక్తో వా సర్వపాతకై యుక్తో వా పాప రోగైశ్చ సర్వద్వేషకరోపివా, మహాపాపములు పంచమహాపాతకాలు కలిగినవాడు, పాపముల వల్ల వచ్చే కుష్ఠరోగం వంటి రోగములు కలిగిన వాడు ఈ నంది తీర్థాన్ని సేవిస్తే వాడు తరిస్తాడు. ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నవాడు సర్వపాప విముక్తుడవుతాడు. కానీ ఉండేవాడికి విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం కాకిలా స్నానం చేస్తే ఉపయోగం లేదు, విశ్వాసంతో ఉండాలి. ఎక్కడైనా మంత్రము తీర్థము నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత బాగా ఫలిస్తాయి. అందుకే మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ, మంత్రముల మీద, తీర్థముల మీద, నీ కుల పురోహితుడి మీద, వీటన్నిటి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. నమ్మకం లేకపోతే అక్కడ మహానదికి వెళ్ళినా ఒకటే, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా ఒకటే. ఇక్కడ వాయుబంధనం వల్ల కానీ ఉపవాసం వల్ల కానీ ఎవడైనా శరీరం విడిచిపెడితే వాడు ముక్తి పొందుతాడు. ఇక్కడ దర్శనానికి వచ్చి నందీశ్వర దర్శనం చేసిన అనంతరం ఏ కారణం చేతనైనా శరీరం విడిచిపెడితే, ప్రాణం పోతే వాడు తక్షణం కైలాసానికి వస్తాడు. కాశీలో మరణించే వాడికి ఏ పుణ్యం, ఏ ఫలితం లభిస్తుందో మహానందిలో మరణించిన వాడికి కూడా అదే ఫలితం వస్తుంది. ఇంతెందుకు ఈ నందిమండల మహిమ కథ ఇంతవరకు నేను నీకు చెప్పాను కదా, దానిని ఎవరైనా శ్రద్ధతో వింటే, ఒక్కసారి విన్నా చాలు, పదే పదే వింటే ఇంక చెప్పేక్కర్లా, వారికి అనేక పుణ్యఫలాలు లభిస్తాయి. దీన్ని బట్టి నందీశ్వర మహాత్మ్యం వినడం వల్ల వచ్చే ఫలితం ఎంత గొప్పదో ఆలోచించండి. శివుడు పార్వతికి చెప్పిన మహానంది క్షేత్ర మహామహిమని గురించి శ్రద్ధతో విన్నటువంటి వారు కూడా తరిస్తారు, రుద్రలోకానికి చేరుతారు వారు. ఈ నంది మండలంలో ఎక్కువ కాలం ఉండి ఈ క్షేత్రం చాలా గొప్పదని గ్రహిస్తే అటువంటి వాడు నా గణాల్లో ఒక గణం అవుతాడు. ఇది తపస్సు వల్ల, యోగముల వల్ల, జ్ఞానం వల్ల కూడా పొందనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. తపస్సు చేస్తే కూడా ముక్తి వస్తుందో లేదో చెప్పలేము, జ్ఞానం వల్ల ముక్తి వస్తుందో లేదో చెప్పలేము, యోగాభ్యాసం వల్ల ముక్తి వస్తుందో లేదో చెప్పలేము. అదే నందిక్షేత్రానికి వెళ్ళి అక్కడ నివసిస్తే, అక్కడికి వెళ్ళి అర్చన చేస్తే, నందీశ్వర దర్శనం చేసుకుంటే తక్షణం ముక్తి పొందుతాడు. అంత గొప్పది ఈ దివ్య నందిక్షేత్రం. ఇది కలియుగాంతం వరకు ఉంటుంది అని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్న పార్వతీదేవికి శివుడు చెప్పాడంటే, ఈ మహానంది ఎంత గొప్ప క్షేత్రం ఆలోచించండి. ఆ క్షేత్రం యుగ యుగములుగా అక్కడ మన కోసం దర్శనమిస్తూనే ఉన్నది. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇంత అద్భుతమైన నందీశ్వర క్షేత్రం అయ్యమని చెప్పాడు. కాకపోతే కాలప్రభావం వల్ల మార్పులకు గురవుతుందని శివుడు ముందే చెప్పాడు కదా. కృతయుగంలో అక్కడ నందీశ్వరుడి కోసం స్వయంభూలింగంగా మహానుభావుడు శివుడు ఆవిర్భవించాడు, ఎదురుగుండా నందీశ్వరుడు ఉండేవాడు. త్రేతాయుగంలోనూ అలాగే ఉన్నాడు. ఆ తర్వాత ద్వాపరయుగంలో ఇప్పుడున్నటువంటి మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి కొత్త లింగం ఆవిర్భవించింది. యుగ యుగాల్లో లింగం మారుతూ ఉంటుందండి. యుగం ప్రతి యుగాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి లింగం యొక్క శక్తి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి లింగం ద్వాపర యుగములో మరల బలరాముడు అక్కడికి దర్శనానికి వచ్చినప్పుడు ఏర్పడినటువంటి లింగం. ఇది బలరాముడి కోసం అక్కడ ఆవిర్భవించినటువంటి లింగం. ఈ లింగం చాలా విచిత్రమైనది. ప్రస్తుతం అంటే మీకోసం కవచం పైన వేసి అభిషేకం చేస్తున్నారు అప్పుడప్పుడు కదా. ఆ కవచం తీస్తే లోపల ఆవు తన కాలిగిట్టతో నొక్కడం వల్ల, తొక్కబడడం వల్ల లింగం భగ్నమై కనపడుతుంది. దీని చరిత్ర ఇప్పుడు మనం చెప్పుకుందాం. కృతే మహానంది, కృతయుగంలో మహానందిగా, త్రేతాయుగంలో కూడా పరమనందిగా, ద్వాపరయుగంలో బలనందిగా, మంచి బలము కలిగిన నందిగా ఉన్న స్వామివారు క్రమక్రమంగా కలియుగ ప్రారంభంలో భూమిలో కప్పుబడిపోయాట. కలియుగం ఆరంభం అయ్యేసరికి పాపాలు పెరిగాయి. కలియుగం సంగతి మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా. కలియుగం అంటేనే పరమ పాపాత్ములకు నిలయం. ధర్మాత్ములు ఇక్కడ బతకడం చాలా కష్టం. ఎవడన్నా పురాణం చెబితే ఆ పురాణాన్ని తిట్టేవాడు ఉంటాడు. శివుడి గురించి చెబితే విష్ణువుకి భక్తులకు కోపం వస్తుంది, విష్ణు భక్తుల గురించి చెబితే శివభక్తులకు కోపం వస్తుంది, ఈ ఇద్దరి గురించి చెబితే ఇంకోటి కోపం వస్తుంది, ఎవరి గురించి చెప్పినా ఎవడోడు కోపం వస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో కోపం రాకుండా అందరినీ మెప్పించేలాగా ఉండడం బ్రహ్మ వల్ల కూడా కాదట. కారణం ఇది కలి ప్రభావం. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారు? అలసులు మందబుద్ధి బలులు, అల్పతర ఆయువులుగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయదాలరు ఈ కలియుగ మందు మానవులు. ఈ కలియుగంలో మానవులు అలసులు, సామరిపోతులై ఉంటారు, మందబుద్ధి బలులు, బుద్ధిబలం తక్కువగా ఉంటుంది, మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట. వాడు ఎక్కడేదో ముక్క వింటాడు, తప్ప ఇంక రెండోది వెండవు. అల్పతరాయువులు, ఆయువు తక్కువ, భయంకర రోగాలతో పీడింపబడతారు, మందభాగ్యులు, మంచి పనులు చెయ్యరు. ఇటువంటి వాళ్ళ కోసం శివుడు ఏం చేశాడు, కొంతకాలం ఈ కలి ఆరంభించిన కాలంలో ఈ మహానంది క్షేత్రంలో ఉన్న లింగం కనపడకుండా భూమిలో మట్టిలో కప్పుబడిపోయేలా చేశాడు. పూర్తిగా మన్నులో దిగిపోయింది అది, ఆ లింగం కనపడలేదు. భవిష్యోత్తర పురాణం వంటి కొన్ని పురాణాల్లో పాఠాంతరాలను తీసేశారు కాబట్టి వాటిని వేయటం లేదు, కానీ అందులో మాత్రం బలరాముడికి దర్శనమిచ్చిన తర్వాత ఇక లింగం కనపడకుండా భూమిలో కప్పడిపోయింది అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడ ఒక పుట్ట కూడా ఏర్పడిపోయింది. పుట్టే శివలింగాకారంలో ఉండేది. కలియుగంలో కొంతకాలం గడిచాక అరణ్య ప్రాంతం కదా అదంతా, మహానంది క్షేత్రం అంతా కేకారణ్యం, భయంకరారణ్యం, నందీశ్వరారణ్యం అది. ఆ అరణ్యంలో ఒక ఆయన బాగా గోవుల్ని పోషించేవాడు, గోసంరక్షకుడు ఆయన. ఆ గోవుల్ని మేపడానికి ఒక కుర్రాన్ని నియమించాడు. ఓ గోపాలకుడు రోజు ఆవులు తీసుకెళ్ళి ఆ ఆవులు నా చుట్టుపక్కల అడవుల్లో మేపి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలం పాటు రోజు ఆవులను అడవికి తీసుకెళ్ళాడు. ఆవులు అక్కడ మేసేవి, తిరిగి వచ్చేవి, అంతా బాగానే జరిగింది. కానీ హఠాత్తుగా ఈ పుట్ట దగ్గరకు వచ్చింది ఒక ఆవు ఒక రోజున. ఆ పుట్టలోంచి ఒక కుర్రాడు పైకి లేచాడండి. అయ్యి లేచి ఆవుకేసి ఇలా తలెత్తాడు. ఆవు అతని నోట్లో పాలు పోసింది. ఆవు పాలు మనం పితకాలి, పితికితేనే వస్తాయి. కానీ అక్కడ పితకకుండానే ఆవు తనంత తానే పాలు కురిపించింది. ఆ పాలు ఆ బాలుడు తాగేసి మళ్ళీ ఆ పుట్టలో దూరిపోయేవాడు. ఈ విధంగా పుట్టలో నుంచి ప్రతిదినము ఒక తెల్లని ఆకారంతో ఉన్న బాలుడు రావడం, పాలు తాగి మళ్ళీ పుట్టలో పడిపోయేవాడు. ఈ ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఈ ఇచ్చే పాలు ఇచ్చేటటువంటి ఆవు కొంచెం బలమైన ఆవు, దాని పాలు చాలా రుచిగా ఉండేవిట. అందుకే ఈ ఆవు మామూలవు కాదు, కామధేనువుతో సమానం అని ఆ యజమాని ఎంతో ప్రేమతో ఆవుని పోషించి ఆవు పాలు రోజు తాను తన భార్య తన పిల్లలు తాగడానికి అట్టే పెట్టుకునేవాడు. హఠాత్తుగా ఓ 2-3 నెలల పాటు ఈ ఆవు పాలు ఇవ్వకపోయేసరికి యజమానికి అనుమానం వచ్చింది. ఈ ఆవులు కాసుకునే కుర్రాన్ని పిలిచి, ఎరా గోపాల, రోజు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆవు తిరిగి వచ్చి మాకు కొంచానికి తక్కువ కాకుండా పాలిచ్చేది, ఈ మధ్యన కొంచెం కాదు కదా, కొంచెం కూడా ఇవ్వటం లేదు, అక్కడేమన్నా నువ్వే పితుక్కు తాగుతున్నావా, బాగా పాలకి అలవాటు పడ్డావా, మరిగావా, తాగేస్తున్నావా అన్నట. రామ రామ, అసలు నేను మిమ్మల్ని అడగకుండా ఎప్పుడు ఒక్క చుక్క పాలు కూడా ఏ ఆవు పాలు తాగలేదండి బాబాయ్య అన్నాడు వాడు. తాగకపోతే ఆవు ఎందుకు పాలు ఇవ్వట్లేదు అన్నాడు అట మళ్ళీ యజమాని. యజమాని గారు ధిక్కరించి అడిగితే పాపం కుర్రాడి కంగారు వచ్చింది. అసలు నిజంగా చెబుతున్నానండి, నేను దొంగతనం చేయనండి, ఎన్నాళ్ళ నుంచో మీ దగ్గర జాగ్రత్తగా పనిచేస్తున్నాను, అటువంటిది నేను హఠాత్తుగా దొంగ బుద్ధి ఎందుకు తెచ్చుకుంటాను. ఈ ఆవు రోజులాగే అడవికి వస్తోంది, గడ్డి మేస్తోంది, మళ్ళీ నాతో వస్తోంది, అక్కడికి ఎవరు వచ్చి పాలు పెతకడం కూడా నేను చూడలేదు, కానీ ఎందుకు పాలు ఇవ్వటం లేదు, ఏమన్నా దిష్టి చేసిందేమో అన్నట. దిష్టి లేదు ఏం లేదు, మొదనష్టపాడ నువ్వే తాగేసి ఉంటావు అన్నాడు ఆయన. సరే, ఈ గోపాలుడికి యజమాని ఇలా 2-3 చివాట్లు పెట్టడంతో కోపం వచ్చింది, బాధ కలిగింది. నేను ఎప్పుడు మాట వరసకు కూడా దొంగతనం ఎరగను, ఆవు పాలు నేనెందుకు పితుక్కు తాగుతాను, అన్యాయంగా యజమాని ద్వారా మాటలు పడ్డాను, అసలు ఈ ఆవు ఎందుకు పాలు ఇవ్వటం లేదో పరిశీలిద్దాం అనుకున్నాడు. రోజులాగే ఒకరోజు నా అడవికి తీసుకొచ్చి ఆ ఆవుని వదిలాడు. ఆవు ఈ పుట్ట దగ్గరకు వచ్చింది. పుట్టలోంచి ఒక బాలుడు పైకి లేచాడు. లేచి పాలు తాగుతూ ఉంటే, హారి దుర్మార్గుడా, పుట్టలో దాక్కుని అందులోంచి బయటకు వచ్చి పొట్ట నిండా పాలు తాగిపోతున్నావా, అందుకన్నమాట పాలు ఇవ్వడం లేదు ఆవు, అనవసరంగా యజమాని నన్ను తిట్టాడు, దొంగతనం నాకంట కట్టాడు అని వెంటనే కర్రెత్తి కొట్టబోయాడు. ఆవు కంగారు పడి పారిపోయింది. బాలుడు అంతర్ధానం అయిపోయాడు పుట్టలోకి. ఈ ఆవు కంగారు పడి పరిగెత్తడంలో ఈ పుట్టలోకి దూరిపోయిన కుర్రాడి నెత్తి మీద ఒక తొక్కు తొక్కింది. ఆ అడుగునుందన్నమాట లింగం. ఆ లింగం భగ్నమైపోయింది. లింగం భగ్నం అవడం కూడా పాపం ఈ గోపాలుడికి తెలియదు. ఆవు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో ఈ గోపాలుడికి కంగారు వచ్చింది. యజమాని దగ్గరకు వచ్చి, యజమాని గారు, మీరు నేనేం చెప్పినా నమ్మట్లేదండి, అడవిలో పుట్ట ఉందండి, ఆ పుట్ట ఏదో గుండ్రంగా ఒక లింగాకారంలో ఉందండి, అక్కడికి వెడుతోంది మన ఆవు, అందులోంచి ఒక కుర్రాడు వచ్చి పాలు తాగుతున్నాడు రోజు, వాడిని నేను కొట్టపోతే పుట్టలోకి వెళ్ళి మాయమైపోయాడు, పుట్ట ఏమైందో కనపడలేదు, ఆవు ఏమో దాన్ని తొక్కు తొక్కి పారిపోయింది, ఆవు కనపడలేదు అనగా ఆయనకి మండింది. సరే, దాని సంగతి నీ సంగతి రేపు చూస్తాను, ఆవు కనపడకపోతే ఇదంతా నీ దొంగతనం కింద భావించి నేను చర్మం ఒలిపిస్తానని తిట్టి నిద్రపోయాడు ఆయన. ఆ రాత్రి సరిగ్గా 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఈ గోవుల యజమానికి కల వచ్చింది. ఆ కలలో శివుడు తెల్లని రూపంతో ప్రత్యక్షమయ్యాడు. నాయన, మహానంది అనే పేరుతో నా అంశతో శిలాదుడనే మునికి నేను కొడుకుగా పుట్టాను. ఈ ప్రాంతంలో తపస్సు చేశాను నేనే. నందీశ్వరుడనే పేరుతో ఇక్కడ కొలువయ్యాను. ఈ నందీశ్వర లింగానికి శివలింగానికి తేడా లేదు. కైలాసంలో ఉన్న ఆత్మలింగమే ఈ లింగం అనుకో. ఈ లింగం కలియుగంలో అందరికీ దర్శనమివ్వకుండా ఉండడం కోసం దాన్ని మట్టిలో కప్పేశాను. నీ దగ్గరున్న ఆవు కామధేను వంశతో పుట్టింది, అందుకే ఆవు పాలు కావాలనే పుచ్చుకొని నిన్ను అనుగ్రహించడానికి, నీ వంశాన్ని అనుగ్రహించడానికి నేను రోజు నా దగ్గరికి తెప్పించుకుని ఆవు పాలు తాగుతున్నాను. గోపాలకుణ్ణి తిట్టకు. నేను నందీశ్వరలింగంగా, మహానందీశ్వరలింగంగా కొలువై ఉన్న ప్రాంతం దగ్గరికి రోజు నీ ఆవు వచ్చి పాలిస్తున్నది. ఆ పాలు తాగడం వల్ల నీవు నీ వంశం వాళ్ళంతా తరిస్తారు. నీ ఆవు పాలు నీ తాగానుగా, నాకు ఆవు పాలు ఇచ్చావు, అందువల్ల నీవు నీ వంశం శాశ్వతముగా నా భక్తులై కైలాసానికి వస్తారు. నీ పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. భవిష్యత్తులో ఒక యజమాని తన ఆవు పాలతో ఈ లింగాన్ని బయటకు వచ్చేలా చేశాడని అందరూ నీ కథ చెప్పుకుంటారు. ఆ ఆవు మూలంగా నా దర్శనం నీకయ్యింది. ఇదంతా నీ పూర్వజన్మ సుకృతం. ప్రతిదినం ఆవు పాలే నాకు సమర్పించు, ఆవు మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది, ఆ గోపాలకుని ఏమీ తిట్టకు, నీ వంశస్థులు చాలా కాలం పాటు నన్ను పూజిస్తారు, మీ వంశం తరిస్తుంది అని వరం ఇచ్చాడు. వెంటనే మర్నాడు యజమాని అక్కడికి వెళ్ళి చూస్తే పుట్టనలా తవ్వి చూసేట. అడుగున శివలింగం ఇప్పుడు ఇవాళ మనకి మహానందీశ్వరాలయంలో ఆవు గిట్ట వల్ల తొక్కబడి ముక్కలై భగ్నవయ్యి ఉన్న ఆకారంలో దర్శనమిచ్చింది. ముందు యజమాని సంతోషించాడు, తర్వాత భయపడ్డాడు. శివుడికి నా ఆవు పాలివ్వడం నా అదృష్టం, కానీ గ్రహించలేక నేను గోపాలుణ్ణి తిట్టాను, వాడేమో దాన్ని కొట్టబోయాడు, దాంతో గోవు పరిగెత్తింది, బాలుడు మాయమైపోయాడు. గోవు తొక్కడం వల్ల శివలింగం పగిలింది, ఇలా శివలింగం పగలగొట్టడం వల్ల నాకేమైనా పాపం వచ్చిందా, ఇక్కడ ఏదైనా కొత్త లింగం ప్రతిష్ఠించడం వల్ల ఏమైనా పుణ్యం ఉంటుందా అనుకోగానే శివుడు మళ్ళీ ఏమన్నాడు, వద్దొద్దు, ఇక్కడ కొత్త లింగం ప్రతిష్ఠిస్తే నీకే ప్రమాదం, అది ఈ లింగం స్వయంభూలింగం, ఆవు పాదం వల్ల ముక్కలైన ఈ లింగం చాలా గొప్పది, ఆవు పాదం వల్ల నా లింగం ముక్కలవ్వడం అంటే గోవు చాలా పవిత్రమైనది, గోవు స్పర్శ వల్ల పాపములు పటాపంచలయ్యాయి అని లోకానికి నేను చాటినట్టయింది, ఈ గో పద భగ్నమైన లింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు అభిషేకం చేసుకున్న వాళ్ళ యొక్క మహాపాపాలు పటాపంచలైపోతాయి, ఈ లింగం ఇలాగే ఉండాలి, తద్వారా నందీశ్వర శబ్దం జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది, ఇక్కడ మాత్రం కొత్త లింగం పెట్టకూడదు సుమా, ఈ లింగాన్నే పూజించండి, కలియుగాంత వరకు లింగం ఉంటుంది అని శివుడు చెప్పాడు. అందుకనే శివుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ లింగం బదులు కొత్త లింగం ఆనాటి వాళ్ళు ఎవరూ పెట్టలేదు, ఇప్పటికీ పెట్టరు, అలాగే ఉండాలి. ఆవు గిట్ట వల్ల లింగం పగిలింది, ఆ లింగాన్ని మనం ముట్టుకుంటే మనకున్న పాపాలు పగిలి పటాపంచలేకపోతాయి. అప్పుడు ఆ యజమాని ఆ లింగం చుట్టూత ఒక చిన్న ప్రాకారం కట్టించి గోవుని సమర్పించి ఆ గోక్షేరాన్ని ఆవు పాలని రోజు శివుడికి సమర్పిస్తూ ధన్యుడయ్యాడు ఆయన. అందుకని ఇప్పటికి కూడా గోపాదం దిగబడినట్టుగా గుర్తు కనపడుతుంది, అందులో లింగంలో రంధ్రాలు కనపడతాయి. చాలామంది తెలియక పుట్టాలో మట్టిగా కనబడి తర్వాత లింగం అయింది అనుకుంటున్నారు, కాదు అది స్వయంభూలింగమే, ఆ లింగం మీద తాత్కాలికంగా కొంతకాలం మట్టి అయ్యి ఆ తర్వాత మళ్ళీ లింగం బయటకు వచ్చిందనమాట. ఆ తర్వాత రససిద్ధుడు అని పేరు కలిగిన ఒక ఆయన కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఇప్పుడున్నటువంటి ఆ నీరు వస్తున్న చోట చుట్టూతో ఒక కొండం కట్టాడు, కొండం లేనికెత్తు అలా వెళ్ళిపోతూ ఉండేది నీరు, దానికి ఒక పుష్కరిని ఒక కోనేరు కూడా ఏర్పాటు చేశాడు. పంచక్రోశాల్లో నవనందులకి కూడా గోపుర ప్రాకారాదులు రససిద్ధుడు ఏర్పాటు చేశాడని అప్పట్లో అంటూ ఉండేవారు. సరే, ఏది ఏమైనప్పటికీ అనాది క్షేత్రం అది. మన అదృష్టవశాత్తు 1902 నుంచి 1947 మధ్యలో భైరవజ్యోత్సుల మహానందయ్య గారని ఒక మహానుభావుడు ఆలయానికి ధర్మకర్తగా ఉన్నాడు. ఆయన ఇంటి పేరు భైరవజ్యోత్సుల వారు, ఆయన్ని మహానందయ్య అనేవారు, మహానంది పేరు మీదుగా ఆయన్ని మహానందయ్య అన్నారు. ఎక్కడి 1902, ఎక్కడి 1947, 45 ఏళ్ళు ఆయన ధర్మకర్తగా ఉన్నారు. ఆ మహానుభావుడు ఎంత అభివృద్ధి చేశాడండి, ఇవాళ మనం చూస్తున్న ఆలయం అంతా అభివృద్ధి చెందిందంటే ఆయన అనుగ్రహమే. ప్రస్తుతం ఉన్న మండపాలు, ఆలయం ఆయన ఎంతో శ్రమించి భక్తితో శ్రద్ధతో నిర్మించాడు. ఆ తర్వాత సంగాపు కోటేశ్వరరావు గారిని మనం తలుచుకోవాలండి. వినాయకనంది అంటే శ్వేతనంది, అందులో లీనమైపోయింది. ఆ వినాయకనందికి పూర్వార్చకులు ఆయన, ఆయన చేసిన సేవ అంతా ఎంత కాదు, నేను ఆ స్థల పురాణం సేవిస్తూ అక్కడున్న అర్చకులందరినీ కలుసుకున్నాను ఈ పురాణం చెప్పడానికి ముందు. వారందరూ ఎన్ని విశేషాలు చెప్పారో, అక్కడున్న ప్రతి జీవి నాకు ఈ క్షేత్రానికి సంబంధించి ఎవరెవరు సేవ చేశారో చెప్పారు. పురాణం అంటే మేము చెప్పగలం, కానీ ఎవరెవరు ఈ ఆధునిక కాలంలో సేవ చేశారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పకపోతే తెలియదు కదా. అలాగే రవిశంకర అవధాని గారు ప్రస్తుతం ఆలయ పూజా విధానాన్ని శాస్త్రోక్తంగా శైవాగమం ప్రకారంగా నిర్విఘ్నంగా నిర్వహింపజేస్తున్నారు. బాబుస్వామి గారు కూడా అక్కడ అర్చకులుగా పనిచేస్తూ ఆయన కూడా యథాశక్తిగా సేవ చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి, అక్కడ అమ్మవారు రాజరాజేశ్వరీమాత. ఆ రాజేశ్వరీమాత మనందరికీ కల్పవృక్షంలో కోరిన కోరికలు తీర్చే మాత అన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ శ్రీచక్రాన్ని దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేసుకుంటే మనందరం తరిస్తాం. ఒకప్పుడు నవగ్రహాలు ఈ మహానంది క్షేత్రానికి కృతయుగంలో వచ్చారు. నందీశ్వరుడు వచ్చాడు, ఆయన పేరు మీదుగా మహానంది మండలం తీర్థం ఏర్పడింది. ఆ తర్వాత నవనందులు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఈ క్షేత్ర దర్శనం కోసం సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని రాహువు కేతు వచ్చారు. ఈ నవగ్రహాలు కూడా శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మని పూజించారు. అప్పుడు శివుడు మెచ్చుకొని, ఈ మహానంది క్షేత్రంలో మీరు కూడా ఇక్కడ గ్రహరూపాలలో కొలువై ప్రజలను అనుగ్రహించండి అన్నాడు. అందుకే ఇప్పుడు అక్కడ ఇప్పటికి కూడా మనకి నందీశ్వర ఆలయానికి పక్కన నవగ్రహాలు కనపడతారు. స్వయముగా గణపతి అక్కడికి వచ్చి అర్చన చేశాడు, ఆయన కూడా అక్కడ దర్శనమిస్తాడు. కాలభైరవుడు, వీరభద్రుడు వీళ్ళందరూ దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో మాత్రం తప్పనిసరిగా యుగయుగములుగా ఎద్దుని పూజించే ఒక సంప్రదాయం ఉన్నది, ఆబోతుని పూజించే ఒక గొప్ప సంప్రదాయం ఉన్నది. ఇప్పటికి కూడా అక్కడ ఆబోతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఒకప్పుడు కృతయుగంలో ఒక ఆబోతు నందీశ్వరుడికి ప్రతిగా అక్కడ వచ్చి శివుడికి ఎదురుగుండా కొలువయ్యిందని, అదే తర్వాత నందిగా మారిందని కూడా కొంతమంది స్థలపురాణ విశేషాల్లో చెప్పారు. ఇంకా ఇక్కడ వీరభద్రాలయం, కోదండరామాలయం, పార్వతీదేవి ఆలయం ఇవన్నీ అక్కడ కనపడతాయి. గొప్ప గొప్ప గోపుర ద్వారాలు కనపడుతూ ఉంటాయి. భైరవజ్యోతుల రామయ్య గారి సత్రం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. కరివన సత్రం కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇంకా సూర్యనంది, సోమనంది, శివనంది, బ్రహ్మనంది ఇటువంటి నందులు అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఏది ఏమైనా పరమ పవిత్రమైన ఈ నందీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంతకాలం పాటు జీవించిన వారు, ఆ మహానందీశ్వరుని పూజించినటువంటి వాళ్ళు మాత్రం తప్పక కైవల్యం పొంది తీరుతారు.